నాటి ఆధ్యాత్మిక క్షేత్రంలో కల్పవృక్షంగా భాషిస్తున్న శ్రీమద్ భాగవత గ్రంథాన్ని ఈ మురళిలో ఆవిష్కరించడానికి అందరూ సంసిద్ధులుగా ఉన్నారు కదా. వ్యాసకృతమైన ఈ కృష్ణ రసాయనాన్ని పానం చేసి తరిద్దాం. భాగవత పురాణం దశలక్షణం, పదవదైన ఆశ్రయం, విశ్వసర్గము నుండి ముక్తి వరకు చెప్పిన 9 లక్షణాలు ఎవరి వలన, ఎవరి చేత, ఎవరి నుండి వ్యక్తం అవుతున్నాయో ఆ తత్ శబ్దమైన కృష్ణతత్వం తెలియచేసే గ్రంథం భాగవతం. ఆ కృష్ణుడే బ్రహ్మం. ఈశాన కథలుగా ప్రసిద్ధి పొందిన కథలే అవతారాలు. ఇంతవరకు జరిగిన భాగవత కథలో పరమాత్మ మానసీ సృష్టిలో శనక సనందనాదులు, నారదుడు నివృత్తి మార్గంలోకి వెళ్లారు. తరువాత సృష్టిలో ప్రజాపతులు, మహర్షులు, జననం, భూలోకం ఏర్పడింది. కాని మానవ సృష్టి విస్తరింపచేయడానికి బ్రహ్మ నుండి ప్రథమ మిథునం వ్యక్తం అయింది. వాళ్లే స్వయంభూమనువు శతరూప. ప్రథమ వక్త అయిన శాంతి ఆకెళ్ల గారు చెప్తారు. యజ్ఞవరాహమూర్తి అవతారం గురించి చెప్తారు. ఇది విష్ణు సహస్రనామంలో మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధర వేదాం స్వాంగో అజిత కృష్ణో దృఢ సంకర్షణోచిత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహాసన అని వరాహస్వామి అవతార గద వర్ణన ఉంది విష్ణు సహస్రనామంలో. శాంతి ఆకెళ్ళ గారు రెడీగా ఉన్నారు కదా, మీరు మొదలు పెట్టండి.
రెడీ అండి. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. భాగవతం యొక్క లక్షణాలు 10. అందులో విశ్వసర్గ మొదలుకొని ముక్తి వరకు 9 చెప్పబడుతున్నాయి. ఈ 9 ఎవరి అందు ఎవరి వల్ల జరుగుతున్నాయో అది 10వది. అది ఆశ్రయం. 10వ తత్వం బ్రహ్మము, అదే కృష్ణుడు. కృష్ణుణ్ణి బ్రహ్మతత్వముగా తెలియజేసే గ్రంథం భాగవతం. కృష్ణ పరమాత్మ యొక్క బ్రహ్మతత్వమును మనం గ్రహించితే భాగవతం యొక్క పరమార్థం పొందినట్లే. ఆ పరమాత్మ జగద్రక్షణ కోసం వివిధములైన అవతారములు ధరించాడు. అవి ఈశాన కథలు అని చెప్పబడుతూ ఉంటాయి. అవి అన్నీ తెలుసుకుంటూ మనం బ్రహ్మమును గ్రహించాలి. బ్రహ్మదేవుడు భూలోకమునందు మానవ సృష్టిని విస్తరింపజేయాలని సంకల్పించిన వాడై ధ్యానములో ఉండగా ఆయన నుంచి 2 రూపములు వ్యక్తమయ్యాయి. అదే ప్రథమ మిథునం. ఇది శతరూప స్వయంభూ మనువు. వారు ఇరువురు తపస్సు చేసి సృష్టి కారక శక్తిని సంపాదించుకుని సృష్టిని దేనియందు విస్తరింపచేయాలి అని అడిగినప్పుడు భూమి యందు అని మహానుభావుడైన బ్రహ్మదేవుడు చెప్పాడు. కాని ఆ భూమి కనబడలేదు. భూమిని హిరణ్యాక్షుడు తప్పించాడు. అప్పుడు బ్రహ్మ భూమిని ఎలా ఉద్ధరించాలి అని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రాణాయామం ద్వారా ఆయన నాసా వివరణ నుంచి ఒక అంగుష్ట ప్రమాణమైన స్వరూపం వెలికి వచ్చింది. అది బ్రహ్మ నుండి వచ్చింది, కానీ బ్రహ్మ వల్ల రాలేదు. అందువల్ల ఆయనకీ తెలియలేదు. ఆయన ఏమిటా అని ఆశ్చర్యపడుతూ చూస్తున్నప్పుడు అంగుష్ట ప్రమాణంలో ఉన్న ఆ స్వరూపం ఏనుగు అంత ఎదిగిపోయింది. అది చూసి బ్రహ్మాదేవతలు ఆశ్చర్యపోతున్నారు. బ్రహ్మదేవుడు నేను ధ్యానం చేస్తున్న యజ్ఞ భగవానుడు ఈ రూపంలో వచ్చాడా అనుకున్నారు. ఆయన అలా అనుకుంటూ ఉండగా ఆ వరాహము ధ్వని చేసిందిట. వరాహ గర్జన్ని గర్గర ధ్వని అని అంటారు. ఆ ధ్వనికి అందరూ ఆనందించారు. ఆ ధ్వనికి జనోలోక తపోలోక వాసులు సత్యలోకానికి చేరుకున్నారు. వారందరూ స్వామివారిని రుగ్ యజు సామ మంత్రాలతో స్తుతించారు. ఆ స్వరూపము అది ఆదినారాయణ స్వరూపము అని వారికి అర్థమైంది. నారాయణ ఒక్కొక్క అవతారం ఒక్కొక్క తత్వాన్ని చెప్తుంది. ఆ అవతారతత్వం మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ అవతారం వినబోతున్న మనందరికీ అందరినీ కూడా స్వామి అనుగ్రహించబోతున్నారు. ఆ స్వరూపం ఎలా ఉంది అంటే వరాహ లక్షణముగా ముట్టితో భూమిని వాసన చూస్తూ వరాహమనే నెపము రూపము ధరించింది. యజ్ఞాంగం, యజ్ఞమే ఆ రూపము ధరించింది. వరాహస్వామి అంటే యజ్ఞ రూపము. ఆ రూపముతో స్వామి వ్యక్తమయ్యాడు. వరాహతత్వము యజ్ఞతత్వము భగవాన్ని అవతారముల్లో ఇది మొదటిది అని భావించవచ్చు. అందులో ఈ కల్పవాసులమైన మనము దీన్ని ప్రధానముగా భావించాలి. ఎందుకంటే మనం శ్వేతవరాహ కల్పనలో ఉన్నాం కాబట్టి. భయంకరమైన కోరలు ఉన్నప్పటికీ ప్రసన్నమైన చూపుతో స్వామి అక్కడ ఉన్నవారిని చూశారు. ఆ స్వరూపాన్ని మహాత్ములందరూ నమస్కరించి స్తుతించారు. ఆ స్వరూప విషయంలో 2 చోట్ల కథలు చెప్పబడ్డాయి. ఎవరు హిరణ్యాక్షుడు అంటే సుఖయోగిని ఇక చెప్పారు. వైకుంఠంలో స్వామివారిని దర్శించడానికి శనక సనందనాదులు వెళ్తున్నారు. వారిని జయ విజయులు అనే ద్వారపాలకులు ఆపారు. వారిని శనక సనందనాదులు మీరు భూమి మీద పడతారు అని శపించారు. అప్పుడు నారాయణుడు వచ్చి శనక సనందనాదులను ప్రత్యేకంగా గౌరవించి సత్కరించి వారు వెళ్ళాక జయ విజయులతోటి మీరు ఋషివాక్కులను అనుసరించక తప్పదు, కాబట్టి మీరు నాకు దూరం అవ్వక తప్పదు, దగ్గరగా చేరుకోవడానికి రెండు పద్ధతులు, ఒకటి ప్రేమతో రెండు పగతో అని చెప్పారు. ప్రేమతో అయితే 7 జన్మలు పడుతుందని, పగతో అయితే 3 జన్మలని చెప్పారు. దానికి వారు తొందరగా స్వామివారిని చేరుకోవాలని తహతహతో రెండు పద్ధతిని ఎంచుకున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రజోగుణము తమో గుణము జయ విజయలు ద్వారానే కాపలా కాస్తున్నాయి, లోపల అవి లేవు. లోపల ఉన్నవాడు గుణాతీతుడు, లోపలికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నది సత్వగుణము, వారే శనక సనందాదులు. లోపలికి వెళ్లాలనుకున్న సత్వగుణాన్ని రజోగుణ తమో గుణాలు అడ్డుకున్నాయి, వాటికి భగవంతుని దగ్గరికి వెళ్లే అర్హత లేదు, అందుకే అవి కింద పడ్డాయి. సత్వగుణం భగవంతుని రప్పించుకుంది, ఇదే ఈ కథలో ఉన్న ఆంతర్యం. ఈ కథలో చెప్పింది ఏమిటంటే, రజోగుణం తమో గుణాలని తగ్గించుకుని సత్వగుణాన్ని పెంచుకుంటే దీనివల్ల గుణాతీతుడైన భగవంతుణ్ణి త్వరగా చేరుకోవచ్చు అని. దితి కశ్యపులు కోరని సమయంలో కోరిన ఫలితముగా వారికి హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు జన్మించారు. హిరణ్యాక్షకి భూమిని తీసి దాచేయాలి అనే బుద్ధి పుట్టింది. ఈయన భూమిని కక్ష తప్పించాడు. విశ్వనియమం పెట్టిన వాడు పరమాత్మ ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే పరమాత్మ దాన్ని సక్రమార్గంలో పెట్టాలి. అది విశ్వనియమ ప్రవర్త అయిన పరమాత్మ బాధ్యత. భగవాన్ లక్షణాలు 6, అవి ఐశ్వర్యం, ధనం, యశస్సు, స్త్రీ, జ్ఞాన వైరాగ్యములు. ఇవి నారాయణుని కృత్యముల్లో చూడవచ్చు. ఆయన అవతరించినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. స్వామి భూమి ఎక్కడ దాగి ఉందో తెలుసుకుని దాని దగ్గరికి వెళ్లారు. అప్పటికి హిరణ్యాక్షుడు భూమిని దాచిపెట్టి జలాన్ని జయించడానికి వెళ్లాడు. అప్పుడు వరుణుడు, నేను నీకు లొంగిపోతాను, నాదేమీ లేదు, నన్ను జయించిన నారాయణ్ణి జయించు అని చెప్పాడు. అప్పుడు హిరణ్యాక్షుడు నారాయణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. మనకి భగవత్ సాక్షాత్కారం కావాలంటే గురువు సహాయం ఉండాలి. ఇక్కడ గురువు నారదుడు. ఆయన వచ్చి, నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే నారాయణుడు ఉన్నాడు, నీవు పెట్టిన భూమిని ఆయన తెచ్చుకు వస్తున్నాడు అని చూపించాడు. అప్పుడు వరాహమూర్తి ఆయన స్వామి భూమిని రెండు కోర్ల మధ్య ముట్టి మీద పెట్టుకుని తీసుకువస్తున్నాడు. ఆయన జలములోంచి భూమిని తీసుకువస్తున్న దృశ్యాన్ని దేవతలందరూ దర్శించారు. ఆయన యజ్ఞాంగములతో దృఢంగా భూమిని పట్టుకుని వస్తున్న ఆయన విష్ణు సహస్రనామాల్లో వర్ణించిన విధానం, గుహ్యో గభీరో గహనో గుప్త చక్ర గదాధర వేదస్వాంగో జితకృష్ణ దృఢసంకర్షణోచిత. అలాంటి ఆయన ఎవరు అంటే, మహావరాహో గోవిందో సుషేణ కనకాంగది అని చెప్పారు గురుగారు. భూమి పేరు గోవు, దాని జాడ తెలుసుకున్నవాడు దాని ద్వారా తెలియబడేవాడు గోవిందుడు. ముందు భూమిని తర్వాత దాన్ని నడిపే నారాయణ్ణి దేవతలందరూ దర్శించారు. ఆయన అలాగ రాగానే దేవతలు స్తుతి చేశారు. అది అందులో మొదటి వాక్యం, జితం జితం తే యజ్ఞ భావన, అంటే నీకు జయము జయము ఓ యజ్ఞస్వరూప, వేదమే శరీరముగా గల నువ్వు, అటువంటి నీకు నమస్కారం. స్వామిని వెతుక్కుంటూ వస్తున్న హిరణ్యాక్షుడు భూమిని తీసుకొస్తున్న వరాహస్వామిని చూశాడు. అప్పుడు వారి ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి భూమి కొంచెం భయపడింది. అప్పుడు భూమిని యథాస్థానంలో పెట్టి స్వామి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఆ యుద్ధం ఒక లీలగా జరుగుతోంది. చివరిగా స్వామి ఆయుధాలు ఏమీ పట్టుకోకుండా అరచేయి చాచి చెవి కింద కొట్టాడు. దానికి సర్వేంద్రియాల్లోంచి రక్తం కక్కుకుని హిరణ్యాక్షుడు మరణించాడు. దేవతలు కుసుమ వృష్టి కురిపించారు. అప్పుడు ఆయన దేవతలందరూ స్తుతించారు. వరాహస్వామి నీటిలోంచి వచ్చి నీటిని దులిపారు. అలా విదిలించిన శరీరంతో నిలబడ్డారు. అంత సముద్ర జలము ఆయన ఒక్క రోమాన్ని కూడా తడపలేదు. అంటే ఆయన స్వరూపం ఎంత ఉందో. భూమిని ముట్టి మీద పెట్టుకుని వచ్చాడు అంటే ఆయన ఎంత ఉండి ఉండాలి మరి. కనుక ఆ స్వరూపం ఒక కాస్మిక్ ఫిగర్. ఇలాంటి వాడిని ఒళ్ళో పెట్టుకుని దోసిని నీళ్లతో తడిపేసిందిట మన యశోదమ్మ అని లీలాసుపుడు వర్ణించాడు. విశ్వ విజ్ఞాన రహస్యం ఇది. ఈ స్వరూపం సమస్త యజ్ఞ స్వరూపం. యజ్ఞము అంతా ఒక చోట రూపు కడితే దాని పేరు విష్ణువు. అందుకే యజ్ఞో వై విష్ణువు అని వేదమాత విష్ణు సూక్తాలలో చెబుతుంది. భూమి క్షేమముగా ఉండాలంటే అది యజ్ఞముగానే సాధ్యము. అందుకే స్వామి ఆ రూపం ధరించి వచ్చాడు. యజ్ఞం యొక్క లక్షణము లోకక్షేమము. ఆ యజ్ఞాలు అన్నీ కలిపిన అవతారం వరాహ అవతారం. వరాహ ఉపాసన అన్నదాయకము. వైదిక ఛందస్సులు ఈయన చర్మము. దర్భలు రోమములు. నేత్రములయందు ఆద్యము. పాదములయందు చాతుర్హోత్రములు. సుక్సువాలు ఆయన ముట్టి. ఇడాపాత్ర చెమసపాత్ర ఇవి పొట్ట చెవులు చిల్లులయందు ఉన్నాయి. నోటియందు బ్రహ్మభాగమనే యజ్ఞపాత్ర ఉంది. కంట వివరంలో గ్రహములు ఉన్నాయి. పైగా ఆయన చర్వణము చేస్తున్నారు. ఆ చర్వణమే అగ్నిహోత్రం. ఇలా వర్ణించారు ఆయన రూపాన్ని. ఈ వర్ణన వింటే మనం ధన్యులం అవుతాం. సమగ్రమైన వరాహస్వామి ఇవాళ అవతరించాడు. యజ్ఞరూపుడై అవతరించారు. దీని ఫలశ్రుతి, ఎవరైతే దీన్ని వింటారో వారికి బహు యజ్ఞములు చేసిన ఫలము లభిస్తుంది. యజ్ఞం చేస్తే కాని చిత్తం శుద్ధి కాదు. యజ్ఞం చేసే అవకాశం లేని కలియుగంలో మనం ఉన్నాం. అందుకే ఈ యజ్ఞ వరాహస్వామి తత్వాన్ని గాథని మనం చేసుకుంటే బహు యజ్ఞం చేసిన ఫలము లభిస్తుంది. ఇలాంటి యజ్ఞ వరాహస్వామి మనల్ని కాపాడు కాక అని ప్రార్థన చేసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు. స్వస్తి.
శాంతి ఆచార్య గారు చాలా బాగా చెప్పారు, కానీ టైం మాత్రం ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. దట్స్ ఓకే. సో శాంతి ఆచార్య గారు చెప్పింది మన పోతన గారు చిన్న పద్యం అండి. పురుషాకృతి ప్రతి యుగమున పురుషోత్తముడు అవతరించి భూరి బంజావి స్ఫురణం దుష్ట నిసాటులు హరించుచు నుండి ముని గణార్చిత పదుడై. సో రెండవ వక్త శ్రీలక్ష్మి గారు సాంఖ్యయోగకర్త కపిలుని చరిత్ర చెప్తారు. భగవంతుడికి కర్దమని నిష్కపట భక్తి ధర్మనిష్ట చూసి విష్ణువు కళ్ళు చెమిర్చే ప్రేమతో. ఆయన అశువులు సరస్వతీ నది తీరంలో బిందు సరస్సుగా ఆవిర్భవించింది. ఆ అశువుల మీద సరస్వతీ నది ప్రవహించింది. కర్దమునికి దేవహితికి వివాహం జరగడం, కపిలుని జననం చరిత్ర వివరిస్తారు. శ్రీలక్ష్మి గారండి, మీరు మొదలు
పెట్టండి. ప్రజాపతి గురించి తెలుసుకుంటున్నాం. స్వయంభూ మనువుకు ఇద్దరు కుమారులు, ఉత్తమపాదుడు ప్రియవ్రతుడు, ముగ్గురు కుమార్తెలు దేవహూతి, ప్రసూతి, ఆకూతి. స్వయంభూ మనువుకు తన కుమార్తె దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయమని నారదు చెప్పెను. కర్దముడు సరస్వతి నది తీరమున 10,000 సంవత్సరములు శ్రీమహావిష్ణువుపై తపస్సు చేశాను. కర్దమునికి భగవంతుడిపై అపారమైన ప్రేమ, ప్రాపంచిక విషయములపై వైరాగ్యము కలిగి ఉండెను. కర్దముని తపస్సుకు మెచ్చి సత్య బ్రహ్మ స్వరూపుడై శ్రీ మహావిష్ణువు గరుత్మంతునిపై దేవి సూర్యుని వలె వెలిగిపోతుండగా కంఠమున తెల్లని మరియు ఎర్రని పద్మ హారములు ధరించి కౌస్తుభమని ప్రకాశించ మన కిరీటము రత్నకుండలములు ధరించి చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములతో వక్షస్థలం నుండి శ్రీ మహాలక్ష్మీదేవితో పీతాంబరధారి అయి కర్దముని మీదుగా ప్రత్యక్షమాయను. స్వామి గిరిమంగళ స్వరూపము చూసి ఉప్పొంగిన కర్దముడు పరబ్రహ్మ స్వరూపుడవు, యోగమాయ బలమున సత్వ రజ తమ గుణములను సృష్టించినావు, రక్షించినావు, నిన్ను నేను ఆశ్రయించును అని నమస్కరించును. కర్దముడు తపస్సుకి మెచ్చి శ్రీ మహావిష్ణువు స్వామిలో వనువు చతుర్సముద్ర ముద్రితమైన భూమండలమును పాలించుచున్న త్రిచక్రవర్తి, తన కుమార్తె దేవహూతుని నీకు ఇచ్చి వివాహము చేయును. ప్రవృత్తి మార్గమున ధర్మబద్ధముగా సత్సంతానాన్ని కలుగుట కొరకు గృహస్థాశ్రమము స్వీకరించుము. నీకు 9 కుమార్తెను కలుగుదురు. ఆ పిమ్మట నేనే నీకు కుమారుడుగా జన్మించును అని వరముతును. కర్దముడు బిందు సరోవరము వద్ద ఆశ్రమమున తపవాచరించుచుండ స్వయంభూ చక్రవర్తి తన భార్య సతరూప కుమార్తె దేవహూతితో వచ్చి తన కుమార్తెను భారీగా స్వీకరించమని కోరేను. శ్రీ మహావిష్ణు ఆజ్ఞ ప్రకారము వివాహం చేసుకున్నట్టుకు సమ్మతించిన వాడై ముందుగా తాను వివాహం చేసుకుని సత్సంతానం కలిగిన పిమ్మట సన్యాసము స్వీకరించి జ్ఞాన మార్గమును అవలంబించగలదని తెలిపెను. అందుకు అంగీకరించి వారి వివాహం జరిపించిరి. దేవహూతి సాధ్వి నియమ నియమములతో ఆశ్రమముకు అనుగుణమైన వస్త్రధారణములతో నియమనిష్టతతో భక్తిని భక్తిగా సేవించెను. భార్య సేవకునిచ్చి ఆమె మనసును ఉన్న కోరిక భోగకాంక్షను గ్రహించి ధర్మబద్ధమైన ఆమె కోరికను తీర్చుటకు నిర్ణయించుకునేను. తన సేవలో సృష్టించి వారిపోయిన శరీరము చూచి దేవహూతిపై జాలిపడి విష్ణు భగవాన్ని ఆనంద ఆశ్రువులతో ఏర్పడిన పవిత్రమైన బిందు సరోవరమునందు స్నానము చేయమని ఆదేశించెను. సరోవరమును ప్రవేశించిన దేవహూతికి వేలకొనది విద్యాధర కన్యలు సపర్యలు చేసిరి. స్నానం చేత శుద్ధురాలై కర్దముని తపశక్తి చేత పుష్టురాలై సౌందర్య రాశి వెలిగిపోయిను. కర్దముని తన తపశక్తితో ఒక రసమైన దివ్య విమానమును సృజించను. వారిరువురు ఇచ్చాలోకములు విహరించి భోగ భాగ్యములు అనుభవించిరి. వారికి 9 కుమార్తెలు కలిగిరి. సంతానం కలిగిన పిమ్మట సన్యాసము స్వీకరించదలిచినని కర్దముని చెప్పగా భర్త నిర్ణయము తెలుసుకునే దేవహూతి దుఃఖించెను. ధర్మబద్ధమైన భోగమును అనుభవించటం వల్ల బ్రహ్మజ్ఞాని అయిన పురుషునితో సాంగత్యం వల్ల ఆమెకు వైరాగ్యము కలిగెను. ఇంతకాలము విషయభోగములతో గడిపి పరమాత్మను మరిచితని జ్ఞానము పొందలేకపోతుని నా జీవితము వ్యర్థము, తనకు జ్ఞానోపదేశం చేయమని భర్తను వేడుకొనెను. కర్దముడు విష్ణువాక్యములను తలుచుకుని కరుణతో, నీవు ధృతప్రతాపి, తపస్సును ఆచరించుతుంది, నీ కర్తవ్యములు నెరవేర్చుతుంది, నారాయణుడై నీకు పుత్రునిగా జన్మించును అని పలికెను. ఇక్కడ కాలము సంస్కారము తల్లిదండ్రుల మనస్థితి పుట్టబోయే బిడ్డపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకొనవచ్చు. నారాయణ జనన సమయమున దేవహూతి మనస్థితి వైరాగ్యముతో నిండి ఉన్నది. ఒక శుభ ముహూర్తమున బ్రహ్మ మరీచి ఋషువులు ఆశ్రమునకు వచ్చి దేవహూతికి నమస్కరించి, నీ గర్భమున పుట్టబోయే బిడ్డ శిల్ప గణములకు గురువు, సాంఖ్యాచార్యులు గౌరవించేవాడు, ఇంతదే కపిల మహర్షి, నీ కీర్తిని పెంచును అని ఆశీర్వదించెను. కర్దముడు తన కన్యలను ప్రజాపతికి వివాహము చేసెను. ఒకనొక శుభ ముహూర్తమున నారాయణుడు కపిలాచార్యున ఆవిర్భవించెను. పరమం ప్రధానం పురుషం మహంతం కాలం కవి. త్రివృతం లోకపాలం ఆత్మానుభూత పరమం ప్రపంచం స్వచ్ఛంద శక్తి కపిలం ప్రపంచే. ఇది కపిల సారము. తనకు జన్మించిన కుమారుడు శ్రీమన్మహా నారాయణే అని తెలుసుకుని కర్తముడు విష్ణువాక్యములను తలుచుకుని కరుణతో, నీవు ధృతప్రతాపి, తపస్సును ఆచరించేవాడు, ఇంతదే కపిల మహర్షి, నీ కీర్తిని పెంచును అని ఆశీర్వదించెను. కర్తముడు తన కన్యలను ప్రజాపతికి వివాహము చేసెను. ఒకనొక శుభ ముహూర్తమున నారాయణుడు కపిలాచార్యున ఆవిర్భవించెను. పరమం ప్రధానం పురుషం మహంతం కాలం కవిం త్రివృతం లోకపాలం ఆత్మానుభూత పరమం ప్రపంచం స్వచ్ఛంద శక్తి కపిలం ప్రపత్యే. ఇది కపిల సారము. తనకు జన్మించిన కుమారుడు శ్రీమన్మహా నారాయణే అని తెలుసుకుని కర్తముడు నమస్కరించి, నేను సన్యాస మార్గమును అవలంబించుతున్నాను, అనిత్య ప్రసాదించమని వేడుకొనిను. స్వేచ్ఛగా సంచరించుము, నీ సర్వకర్మములు నాకు సమర్పించుము, నన్ను హృదయమున దర్శించగలవని కపిలునికి ఉపదేశించును. కర్తమముని అరణ్యమునకు వెళ్ళి సన్యాస ధర్మమును అవలంబించి సదస్సనారై వాసుదేవునిపై పరాభక్తి కలిగి తరంగములేని సాగరము వలె ప్రశాంతము అనుభవించి భగవద్ భక్తిభావమున పరమపదము చెందెను. కపిలాచార్యులు మొత్తం వేద వేదాంత సారం చెప్తారు. సత్యమే పరమాత్మ ఆ యోగాన్ని తన తల్లి దేవహూతికి రమ్యమైన కపిల గీతంగా ఉపదేశించను. మరి మనము కర్తము ప్రజాపతి నుంచి తెలుసుకున్నదేమిటి? కర్తముని అసలు కోరిక మోక్షము, బ్రహ్మజ్ఞాని, సంసారిగా ఉన్న జ్ఞాని ఎలా ఉండాలో కర్తముని కథ ద్వారా మనం తెలుసుకున్నాము. ప్రవృత్తి మార్గము ధర్మబద్ధముగా గృహస్థాశ్రమం పాటించి తన బాధ్యతను కర్తవ్యములు నెరవేర్చి అటు పిమ్మట సన్యాసము స్వీకరించి జ్ఞాన మార్గమును అవలంబించవచ్చు. ధర్మములో వైరాగ్యము కలిగించును. ఆత్మ యొక్క అసలు స్వరూపాన్ని తెలియచేసేది ఆత్మవిద్య. ఎవరి కర్మలు ధర్మబద్ధము కాదు వారు బ్రతికి ఉన్నా మరణించిన వారితో సమానము. అలా కాకుండా ఉండాలంటే మూడు మార్గములు అవలంబించవలెను. ధర్మ మార్గమున నడవాలి, వైరాగ్యము కలిగి ఉండాలి, భగవంతునిపై భక్తి కలిగి ఉండాలి. స్వస్తి.
కపిలావతారం గురించి శ్రీలక్ష్మి గారు చక్కగా వివరించారు. ఆత్మజ్ఞానాన్ని ఉద్ధరించుటకు వేదసమ్మతమైన సాంఖ్యయోగం ఇవ్వడానికి వచ్చిన అవతారం కపిల మహర్షి. భగవంతుని ఒక్కో అవతారం ఒక్కో తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. కర్దముడు సన్యాసాశ్రమం స్వీకరించారు. దేవహూతి పుత్రుడైన కపిలుని బ్రహ్మజ్ఞానం చెప్పమని కోరారు. 8 అధ్యాయముల గీతలు చెప్తున్నారు కపిలాచార్యులు. అమ్మా విను, జీవుడు మనస్సు సంసార బంధానికి మోక్షానికి కూడా కారణం అవుతుంది. శ్రీమన్నారాయణుని యందు ఆసక్తమైతే మోక్షానికి కారణం అవుతుంది. ఈ ఘట్టాన్ని వివరిస్తారు సత్యశ్రీ వేపా గారు. చెప్పండి సత్యశ్రీ గారు.
శ్రీ గురుభ్యో నమః. శరణాగతితో జిజ్ఞాసుగా తరించడానికి మార్గం చెప్పమని ప్రశ్నించిన తల్లి అయిన దేవహూతితో కపిలాచార్యుల వారు చెప్పిన కపిల గీత ఇది. మోక్షాన్ని పొందాలంటే అధ్యాత్మనిష్ట సాధనం ఇది మొట్టమొదటి సిద్ధాంతం. అంటే తన స్వస్వరూపం ఏమిటో తెలుసుకోవడానికి మోక్షమే ఉపాయం. అది తెలుసుకున్నప్పుడు సుఖదుఖాల ద్వంద్వాల నుండి విముక్తి లభిస్తుంది. ఆ సత్యస్వరూపాన్ని భయపడకుండా తెలుసుకుని అందుకోవడానికి అనేక రకాల మార్గాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. త్రికాలావాదితమైన సత్యం అన్నిటి యందు సత్తా స్వత్తా రూపంలో భాషిస్తూ ఆత్మగా ఉన్నది. ఆ ఆత్మ యందు మిష కలిగి ఉండడం వల్లనే ద్వంద్వాతీత లభిస్తుంది. దాని పేరే మోక్షం. భగవంతుడే కావాలనుకునే దేవహూతి ప్రశ్నకు సమాధానం చెప్తూ, అమ్మా మనస్సే బంధానికి మోక్షానికి కారణం. మనస్కున్న లక్షణం సంగమం సంపర్కం. త్రిగుణాత్మకమైన విషయాలతో ఏర్పడితే బంధం, పరమాత్మతో సంబంధం ఉన్న వారితో ఏర్పడితే అది ముక్తికి హేతు అవుతుంది. ఇది ఆధ్యాత్మిక సాధనలో ప్రథమ సోపానం. కపిలాచార్యులు గారు సత్పురుషులంటే ఎవరో వారి గుణాల గురించి ఇలా చెప్పారు. క్షమాగుణం, సహనం, సర్వ ప్రాణుల పట్ల ఉపకార బుద్ధి, ఎవరి పట్ల శత్రుభావం లేకుండా శాంత స్వభావం, చక్కని శీలమే అలంకారంగా ఉన్నవారు. నా పట్ల అనన్య భక్తితో అనన్య భావంతో భక్తి కలిగిన వారు, నా కోసం కనుమలను విడిచిపెట్టిన వారు సాధువులు. వారి సంగమం వల్ల నా లీలలు మహిమలు తెలియబడి మోక్ష మార్గంపై ప్రీతి కలుగుతుంది. అప్పుడు దేవహుతి, నీ ఎడలు చూపించే భక్తి ఎలాంటిదో తెలియజేయమని అడగగా కపిలాచార్యుడు భక్తి యొక్క స్వరూపం ఇలా వివరించారు. భక్తి ఒక రమ్యమైన విషయం అని చెప్తూ భగవంతుని యందు మనసు పెట్టి లభించిన ఇంద్రియాలను భగవత్ ప్రీతికరమైన కర్మల యందు వినియోగిస్తే భగవత్ ఆనందాన్ని ఇక్కడే పొందుతూ ఉంటాడు. నమస్యోకాంక్ష అనగలిగిన భక్తుడు నన్ను అధికంగా ప్రేమిస్తూ, పుత్రునిలా నన్ను హృదయంలో దాచుకుంటూ, మిత్రునిలా నన్ను నమ్ముతూ, గురువులా నన్ను ఆదరిస్తూ, నన్ను హితకారిగా స్వీకరించి ఇష్టదైవంగా ఆరాధిస్తూ నన్ను శరణ పొందుతాడు. ఇది ప్రధాన అంశం. వాడు ఆత్మీయ నేనని తెలుసుకుని అభేద భావంతో నన్ను ఉపాసిస్తాడు. అదే అనన్య భక్తి, ఏకాంత భక్తి, పరమాత్మ తప్ప అన్యమూ లేదనే భావన. దీనిని ఆదర్శ భక్తిగా భాగవతం చెప్తూ ఇలాంటి ఉత్కృష్ట భక్తే ముక్తికి హేతువని వివరిస్తూ ప్రకృతి యొక్క తత్వం తెలియజేస్తూ ప్రకృతిలో కలిసిపోయిన చైతన్యాన్ని, ఆత్మస్వరూపాన్ని బుద్ధితో విచారణ చేసి అది తెలుసుకోవడమే సాంఖ్యం. ఇలా భాగవతం సాంఖ్యాన్ని, యోగాన్ని, వేదాంతాన్ని భక్తితో సమన్వయం చేస్తున్న గురువు గారు చెప్తూ సాంఖ్యం గురించి ఆలోచిస్తే ప్రకృతి గురించి భారతీయ మేధావులు ఎంత బాగా అధ్యయనం చేశారో తెలుస్తుందని చెప్తూ ఇదే తాత్విక చింతన అని చెప్పారు. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్య యోగమని, అదే విస్తారంగా తర్వాత 16 అధ్యాయాలు చెప్పబడిందని చెప్తూ అబ్దుల్ కలాం గారు నా ఆలోచన ధోరణి మార్చి నా బతుకును సార్థకం చేసింది భగవద్గీతలో 2వ అధ్యాయం అనేవారని చెప్పారు. సమ్యక్ చేతమిది సాంఖ్యం అంటే పరమాత్మ తత్వాన్ని తేటగా స్పష్టంగా ప్రతిపాదించినది సాంఖ్యం అని చెప్పారు. ప్రకృతి అవ్యక్తమైనది, ప్రధానమైనది, నిత్యమైనది, సదా సదాత్మకమైనది, కార్యకారణాత్మకమైనది. అదే విస్తరించి జగత్ రూపంలో కనిపిస్తుంది. అది 5 పంచభూతాలు, భూమి, జలం, వాయువు, ఆకాశం, అగ్ని, 5 సూక్ష్మ తన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూపరస గ్రంథులు, వాటిలో వ్యవహరించే 10 ఇంద్రియాలు, ఈ 20 పరికరాలను వాడుకునే అంతఃకరణం 4. ఈ 4 రూపాలుగా సంకల్ప వికల్పాలను చేసేది మనస్సు, నిశ్చయ రూపంలో ఉండేది బుద్ధి, న్యూను అనేది అహంకారము, స్మృతి రూపంలో చిత్తము. ఆ పరతత్వాన్ని తెలుసుకోవడానికి అంతఃకరణమే శుద్ధి కావాలి. చిత్తం వాసుదేవుని ఉపాసనతో, మనస్సు అనిరుద్ధ ఉపాసనతో, అహంకారం సంకర్షణ ఉపాసనతో, బుద్ధి ప్రతిజ్ఞ ఉపాసనతో నిర్బలమవుతాయి. కేశవాది నామాలే 24 విష్ణు చైతన్యమే. ఇవన్నీ ప్రకటింపబడక ముందు చెట్టు విత్తనంలో ఉన్నట్టు ప్రకృతిని, మూల ప్రకృతి అని ఆ స్థితిని గుణసామ్య స్థితి అంటారు. పరమాత్మ అయిన నేను ప్రకృతిలో చైతన్యం కలిగించి వైషమ్యం ఏర్పరుస్తాను. ఆ ప్రేరణే కాలం. చైతన్యం ప్రకృతిలోని 24 వ్యాపించి అవి కాలానికి అధీనంలో ఉంటాయి. అనేట యందు భగవంతుని చూడగలిగే వేదాంతమే నిరీశ్వర సాంఖ్యం. ప్రకృతి కాలంతో కూడినది, ప్రకృతి కాలంతో కూడినది జగత్తు. దాన్ని పట్టుకుని వేలాడేవాడు జీవుడు, వీటికి చైతన్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఇదే జీవ జగదీశ్వరం. విచారణ అంటే జీవుడెవరు, జగత్తేమిటి, ఈశ్వరుడెవరు అనేదే అని రమణ మహర్షి చెప్పారు. కపిలాచార్యుడు దీనిని సూర్యకాంతి, సరస్సు, గోడ ఉదాహరణలతో గొప్పగా చెప్పారు. సూర్యకాంతి సరస్సులో పడి అది ప్రతిఫలించి ఎదుట ఉన్న గోడ మీద పడి ఆ గోడ మీద రంగు, డిజైన్ బాగా కనిపించాయి. గమనిస్తే గోడ కదులుతూ ఉంది. ఆలోచన చేస్తే కదలిక సరస్సు అలలది అని అది గోడ మీద ప్రతిఫలించి గోడ కదులుతున్నట్టు కనపడింది. రంగు, డిజైన్ మాత్రం గోడమే తెలుస్తుంది. సరస్సు మీద, గోడ మీద ఉన్న కాంతి సూర్యునిది అని తెలుస్తుంది. అంటే సరస్సు అంతఃకరణం, గోడ ప్రకృతి, ఈశ్వరుడు సూర్యుడు, కాంతి అనే నేను చైతన్యం. సూర్యుడు, కాంతిలో ఉన్న సూర్యుడు ఒకటే అని వివేకంతో గ్రహిస్తే అది అద్వైతము. జీవుడు నేననే చైతన్యం వెతికితే అది సాధారణ భక్తి. ఆయనే నేనని తెలుసుకుని పట్టు విడకుండా ఉండమే పరాభక్తి. ఇదే సాంఖ్యం. దీన్ని మననం చేసుకుంటూ నిలుపుకుంటూ ప్రకృతి లక్ష్యం కనిపిస్తున్నప్పుడు ఇది ప్రకృతిది, నాది కాదు అని ఎరుక కలిగి మనకు మూలమైన పరమాత్మ తత్వం బ్రతకాలి. ఇది చెప్పినంత సులువు కాదని, నిత్యానిత్య వస్తు వివేచనం శాస్త్రం ద్వారా అవగతమైన గురువు సహాయం అవసరమని చెప్పారు. అలాంటి గురువు మనకు దొరికినందుకు సంతోషిస్తూ ఆయన వాక్యాల మీద సదా శ్రద్ధ భక్తి ఉండాలని, తద్వారా పరమాత్మే దృఢభక్తి కలగాలని పరమాత్మే ప్రార్థిస్తూ స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణాలు విందారమస్తు.
సత్యశ్రీ గారు చాలా బాగా చెప్పారు. ఈశ్వరుడి నుంచి చైతన్యం వచ్చింది. చైతన్యం అంతఃకరణలో ఉంది, శరీరంలో చైతన్యం ఉంది. సుఖదుఖాలనే కదలికలు అంతఃకరణానివి, చైతన్యానివి కావు. జీవుడంటే ఎవరు, జగదీశ్వరుడంటే ఎవరు, ఇవన్నీ చాలా బాగా వివరించారు. శరణాగతితో జిజ్ఞాసతో ప్రశ్నించిన వారికే జ్ఞానం చెప్పాలి అని గురువుగారు చెప్పినట్లు చెప్పారు. చాలా బాగుంది. తరువాత భక్త రమాజయంతి గారు, పతంజలి యోగ శాస్త్రం యోగ సూత్రాల గురించి భక్తి ఎన్ని విధాలు వివరణ ఇవన్నీ వివరిస్తారు. రమాజయంతి గారు మీరు చెప్పండి.
శ్రీకృష్ణ శరణం మమ, శ్రీ గురుభ్యో నమః. పదండి పదండి, అందరూ రైలు ఎక్కారా? గురువు గారిచ్చిన స్ఫూర్తితో సాధన ప్రయాణం చేద్దాం పదండి. భక్తికి యోగానికి ఉన్న బంధమే కదా భాగవతం. గురుగారు అష్టాంగ యోగంలో ఉన్న యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి విషయాలని ప్రస్తావించారు. ముందుగా యమ నియమాలు, ఇవి ఒక్కొక్కటి 10 చొప్పున ఉంటాయి, వాటితో మొదలు పెడదాం. అదిగో మన ప్రయాణంలో మొదటి స్టేషను స్వధర్మాచరణ వచ్చేసింది. ఇక్కడ ఉన్న జనాలందరూ ఎంత తేజోమయంగా ఉన్నారో చూసారా? వీళ్ళంతా నేను అన్న చైతన్యం పరమాత్మదే అని తెలుసుకున్న వాళ్ళు. శాస్త్రాలు చెప్పిన దాన్నే చేయటం, చెప్పని దాన్ని విసర్జించటం చేస్తూ ఉంటారు. వీళ్ళంతా ప్రారంభవశాత్తు లభించిన భోగాలని ధర్మబద్ధంగా అనుభవిస్తూ పరమాత్మ గురించి చెప్పే వాళ్ళనే ఆశ్రయిస్తున్నారు. చూడండి, అందరూ లోక వ్యవహారాల నుంచి బయటపడి మోక్ష ధర్మాలపై ఎలా ప్రీతిగా ఉన్నారో వీళ్లకి తెలుసు. విషయ చింత పెరుగుతున్న కొలది విష్ణు చింతన దూరమవుతుంది అని. తర్వాత స్టేషన్ ఆహారం. ఇక్కడ అంతా ఎంత ఆరోగ్యంగా కనబడుతున్నారో చూసారా? మితంగా తినటం, హితమైనవే తినటం, ధర్మార్జనతోనే తినటం వీళ్ళ లక్ష్యం. ఇంద్రియాలతో అనుభవించే అన్ని ప్రాపంచిక విషయాలు కూడా ఆహారమే అని తెలుసుకున్నవారు. పదండి పదండి, తర్వాత స్టేషను ఏకాంతం. ఇక్కడ అందరూ ఎక్కువ సమయం ఏకాంతంలో వాళ్లని గురించి వాళ్లే ఆలోచిస్తూ గడుపుతున్నారు. సంఘం ఎక్కువైన కొలది స్వయం గురించి ఆలోచన తగ్గుతుంది కదా. ఆధ్యాత్మిక సాధనకి అవరోధం లేకుండా జీవించాలి. మాటలో మనస్సులో అహింస ఉండాలి. ఎప్పుడూ సత్యమే పలుకుతూ అక్రమార్జన లేకుండా చూసుకోవాలి. దేహ ఆరోగ్యానికి మాత్రమే ప్రాపంచిక విషయాలు పట్టించుకోవాలి. ఇకపోతే బ్రహ్మచర్యం. గృహస్థులకు ఇది ఏకపత్ని వ్రతం. అలాగే తపస్సు అంటే నియమపాలన. ఎల్లవేళలా సదాచారం శుచి పాటించాలి. శాస్త్ర అధ్యయనం పరమాత్మ గురించి చేయాలి. పురుషోత్తముడునే ధ్యానించాలి. మౌనంగా ఉంటూ మనోవికారాలు అణచుకోవాలి. ఇప్పుడు ఆసనం. సదా ఆసన జయం అంటే శాస్త్రాలు చెప్పిన ఆసనంలోనే కూర్చోవాలి. మరి మీరందరూ ఇప్పుడు అలాగే కూర్చున్నారు కదా. ఇవన్నీ కావాలంటే నిత్య జీవితంలో లంపటాలు తగ్గించుకోవాలి. అరే, ప్రాణాయామ స్టేషన్ వచ్చేసింది. ప్రాణాయామం అంటే శ్వాస నియంత్రణ. ప్రత్యాహారంతో మనస్సుని ఇంద్రియాల నుంచి వెనక్కి తిప్పగలగాలి. ధారణతో మనస్సుని లాగి ధ్యానంతో నిలపాలి. మనస్సు అనే దయ్యాన్ని నియంత్రించి మానసిక ఏకాగ్రతను సంపాదించాలంటే ప్రాణాయామం ఒకటే గతి. అదిగో ధ్యానం దగ్గరికి వచ్చేస్తున్నాము. ఈ భక్తిలో రెండు రకాలు, సద్గుణ భక్తి, నిర్గుణ భక్తి. ఇది సద్గుణ భక్తి స్టేషన్. ఇక్కడ పట్టాలు మూడు వైపులకి షంటింగ్ చేస్తారు. మొదటి ట్రాక్ తామస భక్తి. అక్కడ భస్మాసురుడు ఉంటాడు. హింస వల్ల ఇది పతన హేతువు, అటువైపు చూడకండి. ఇక రెండోది రాజస భక్తి. ఇంద్రియ భోగం, కీర్తి, ఐశ్వర్యం అనే కోరికలతో దుఃఖ హేతువు. ఇక్కడే చతికిల పడిపోకుండా ముందుకు వెళ్లటానికి చెయ్యి ఎత్తమని గురువుగారు ప్రోత్సహిస్తున్నారు. మనం చెయ్యి ఎత్తితే భగవంతుడే మనల్ని చెయ్యి పట్టుకుని మూడో మార్గంలోకి తీసుకుని వెళ్తాడు. ఈ మార్గం సాత్విక భక్తి. చిత్తశుద్ధి, ఈశ్వర ప్రీతి, భగవంతుని పూజించటం నా విధి అనుకుంటూ ముక్తి హేతు అవుతుంది. ఈ మూడు రకాల భక్తి కూడా భగవంతుడు మనకు భిన్నం అనుకుంటాయి. త్రిగుణాత్మకంగా కలిసే ఉంటాయి. సాత్విక భక్తితో మనం చేసే ఏ పని అయినా పూజ కావాలి. సాత్విక భక్తి మాత్రమే నిర్గుణ భక్తికి సోపానం. అదిగో మన గమ్యం నిర్గుణం దూరంగా కనిపిస్తోంది. గురువుగారు అక్కడే ఉన్నారు, మనల్ని పిలుస్తున్నారు. నిర్గుణ భక్తి అంటే నేను పరమాత్మ వేరు కాదు అన్న భావన. నిర్గుణ భక్తిలో భగవంతుని పట్ల స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. భగవంతుని నామం విన్న వెంటనే కరిగి కన్నీరవగలగాలి. ఎక్కడ ఉంటే అక్కడ, ఎలా ఉంటే అలా, పూజ గదిలోకి వెళ్ళక్కర్ లేకుండా భగవద్ అనుభూతిని పొందగలగాలి. అంతటా ఈశ్వరుడి కాంతే అని సాధన దృష్టి నుంచే అలవాటు చేసుకోమని గురువు గారు హెచ్చరిస్తున్నారు. సర్వభూతంలో ఈశ్వరుని ఎవరు చూస్తారో వాళ్లే నిజమైన భక్తులు. ఎవరి పట్ల అయినా ద్వేషం చూపిస్తే అది తన్ను అవమానించినట్లే అని భగవంతుడు అనుకుంటాడు అని గురువు గారు చెప్తున్నారు. నిర్గుణ భక్తికి మరో పేరు జ్ఞానం, ఫలితం ముక్తి. ఇంత కష్టపడి ఇవన్నీ ఎందుకండి చేయటం? కృష్ణుడే కావాలనుకుంటే ఇది కోర్స్, ఇలా చేసి తీరాలి. లోక వ్యవహారాల్లో కొట్టుకుపోతూ గృహగతులు కాకుండా ఇలా భక్తి యోగ జ్ఞాన యోగాల ద్వారా సత్పురుషులను ఆశ్రయించి మోక్షం పొందటం కోసం మనమంతా కూడా మంచి పైకెత్తుదామా? ఒక ప్రణాళిక వేసుకుందాం. ఒంటరి ప్రయాణంలో పడుతూ లేస్తూ వస్తూ పోతూ ఎప్పటికీ కృష్ణ ఏం చూడగలుగుతాము? అసలు చూస్తామో లేదో. అందుకే గురువు గారి కరుణ వాత్సల్యం వెన్నంటి రాగా కలిసి ప్రయాణం చేద్దాం. మన భక్తిని బఢానా చేసుకుందాం. బఢానా 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 బఢానా. సర్వం శ్రీ సద్గురు పార విందార్పణ మస్తు.
ఓ రాధికా కామేశ్వర గారు, విజువల్స్ అన్ని కళ్ళ ముందు పెట్టేశారు. ట్రైన్ లో మనందరినీ అందరినీ ఎక్కించారు. చాలా బాగా చెప్పారమ్మా. అసలు యు ఆర్ నాట్ లుకింగ్ లైక్ ఏ ఫస్ట్ టైం స్పీకర్. చాలా బాగా చెప్పారు. మీరు లెక్చరర్ గా ఏమైనా ఉద్యోగం చేస్తున్నారో ఏమో నాకు తెలీదు. చాలా బాగా చెప్పారమ్మా రమాదేవి గారు. చంచలమైన మనస్సును ప్రాణాయామం ద్వారా ఏకాగ్రత చేసుకుని ఇంద్రియ నిగ్రహంతో ధారణతో మనస్సును పరమాత్మ యందు నిలిపి జ్ఞానంతో చిత్తశుద్ధి పొందాలి. సుగుణ భక్తి నిర్గుణ భక్తి గురించి చెప్తూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ క్రమంగా మూర్తిని వదిలి విష్ణువుని జ్ఞానిస్తూ ఉత్తమ భక్తితో అదే నిర్గుణ భక్తితో ఆనంద బాష్పాలు వర్షిస్తూ మహత్తర ఆనందం పొందుతారు. నెక్స్ట్ స్పీకర్ రాధికా కామేశ్వర గారు. జీవులు ఎందులో పడి కొట్టుకుపోతున్నారు? ఆ జీవులు గృహవ్రతుడు లోక వ్యవహారం చెప్తున్నారు. సాధన పూర్తయింది, పొందవలసింది పొందే విధానం చెప్పుకున్నాం. పొందే వారి గురించి అంటే గృహవ్రతుని గురించి చెప్తున్నారు రాధికా కామేశ్వర గారు. రాధికా గారు రెడీనా చెప్పండి.
రెడీ అండి. శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణ చరణారవిందార్పణమస్తు. కపిల గీత గురించి రోజు మాట్లాడగలగడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. గురువు గారు ఈ ఇప్పుడు ఎలా మొదలెట్టారంటే మాయను దాటటం ఎలా అని తెలియజేస్తూ మొదలు పెట్టారు. అన్నిటియందు భాసిస్తున్న చైతన్యాన్ని, దాని అసలు మూలాన్ని తెలుసుకోవడం ద్వారానే మాయను దాటగలం చెప్పారు. తామస రాజస భక్తి నుంచి సాత్విక భక్తిని ఆశ్రయించిన అది నిర్గుణ భక్తికి దారితీస్తుంది, అవిచ్ఛిన్నంగా బ్రహ్మం వైపు ప్రసరిస్తుంది. అభిన్నత్వం లభించే వరకు నిర్గుణం దొరకదు, గుణమే ఉంటుంది అంత, ఆ తర్వాతే నిర్గుణం. ఇక తన తల్లైన దేవహూతికి కపిల మహర్షి చెప్తున్నటువంటి కపిల గీతలో అసలు కపిలుడు ఎవరు అంటే బ్రహ్మ విద్యని బోధించడానికి అవతరించిన ఒకనొక జ్ఞానావతారం. ప్రపంచంలో అన్నిటినీ నడిపిస్తున్నది కాలం. ఎప్పుడు ఎక్కడ ఏది జరగాలో అది అలా జరగటం అనేది నియతి. భగవత్ శాసన స్వరూపమే కాలం. కాలాతీత భగవంతుని పట్టుకున్న వాళ్లకి భయం నుంచి వాళ్లు బయటపడిపోతారు. మోక్షం గూర్చిన ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్నవాళ్లే ఇలా చేయగలుగుతారు. ఇక్కడ వెనకటి బ్రహ్మలు వినవేలు అనేటటువంటి అన్నమాచార్య కీర్తన గురించి గురుగారు చెప్పారు. అంటే బ్రహ్మలు మనకి తెలిసి, మనకు తెలిసినంత సేపు ఒక బ్రహ్మ ఉంటాడు, కానీ ఎందరో బ్రహ్మలున్నారు. ఆ బ్రహ్మలే వాళ్లకే కాలాన్ని దాటడం కుదరనప్పుడు మనుషులమైనా మనకెంత అనేటటువంటి ఒక ఆలోచనతోటి దీన్ని మన జీవితాన్ని గడపాలి అని చెప్పారు. భగవంతునితో తాదాత్మ్య స్థితి భాగవతం యొక్క పరమార్థం. మందమతులైన మానవులు వాళ్లు అనిత్యమైన దేహంతో, దాంతో సంపాదించుకున్న బంధాలు ఆస్తులు ఇవే నిత్యం కావాలనే ఆశతో దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నారు. రోతైన దేహాన్ని చూసి కూడా రోత కలగట్లేదనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ గురుగారు వ్యాసుడు ఒక కీటకం బండి కింద పడిపోకుండా తనని తాను తప్పించుకోవటం చూసి ఎలాగూ చాలా తొందరలోనే పోతావు, ఎందుకు అలాగ తప్పించుకుంటున్నావు అంటే నా శరీరం నాకు చాలా ముఖ్యం అని ఆ కీటకం చెప్పడం విని ఆశ్చర్యపోతారు. అది కిందటి జన్మలో దారి కాచే దొంగనని, తన అమ్మని బాగా చూసుకోవటం వల్ల ఎవరినో ఎవరికి ఒక్కళ్ళకి హెల్ప్ చేయడం వల్ల ఇలా జన్మించానని చెప్తుంది. అప్పుడు వ్యాసుడు, ఇది కూడా అంటే ఒక కీటక జన్మ కూడా ఒక గొప్పదే అనుకుంటున్నావా అంటే, అవును వ్యాసుడు అంతటి వాడు వచ్చి నాతో మాట్లాడుతున్నాడంటే గొప్ప జన్మే అని చెప్తుంది. ఆ తర్వాత జన్మలో అది ఒక చక్రవర్తిగా పుట్టి మళ్లీ వ్యాసుడిని దర్శించుకుంటుంది. ఇక ఈ దేహాల గురించి ఏమిటి అంటే, శరీరం మనకి ఈ లోకంలో వచ్చే శరీరం కాకుండా నరకంలో కూడా ఆ బాధలు అనుభవించడానికి వేరే శరీరం ఇవ్వబడుతుంది. దేహం నేననుకునే భ్రాంతే అజ్ఞానం. సర్వోత్కృష్టమైన భగవంతుడే నేనని తెలుసుకోవడమే శాంతి. గృహవ్రతులు ఎవరు అంటే, దేహంతో సంపాదించుకున్న లంపటాలపై మోహం పోలేక స్వంతంగా ఉన్న తన వ్యక్తులు వస్తువులు వీటిపైనే తన జవసత్వాలు ఖర్చు పెట్టేసేవాళ్లు వాళ్లు గృహవ్రతులు అంటారు. వాళ్ల జవసత్వాలు ఉడికినప్పుడు వాళ్ళని సరిగ్గా చూడరు. వాడు చేసిన అధర్మాలకి నరకంలో అనుభవించి తీర్తాడు. కర్మక్షయం కోసమే ఈ జీవితాలు ఈ జన్మలు పొందటం అనేది. నరకంలో తీక్షణమైన కర్మలు అనుభవిస్తారు, భూమిపై మిగతా కర్మలు అనుభవిస్తారని చెప్తారు. ధర్మాలు తెలిసినా కూడా జీవనం కోసం అధర్మం చేసే వారిని పాపగతి తప్పకుండా పట్టుకుంటుంది. వాళ్ళు నరకానికి తప్పకుండా వెళ్తారు. ఇక దేవపితృ ఋషి భూత మనుష్య యజ్ఞాలు చేసేవారు, స్వధర్మ దైవధర్మాలు పాటించే వాళ్ళు భక్తిగల గృహస్థులు. భూమి అనేది కర్మలోకం, మిశ్రమ లోకం. నరకము భోగలోకం, అంటే అక్కడ మన గతిని అనుభవించి తీరాల్సిందే. అక్కడ రామనామం జపిద్దామన్నా కూడా గుర్తుకురాదు. ఇక తమ కర్తవ్యాలు నిర్వహిస్తూ భగవత్ కార్యాలు చేసేవారు సద్గతులు పొందుతారు. లంపటత్వాలతోటే సత్కర్మలు చేస్తూ కూడా భగవత్ కార్యాలు ప్రేమగా భక్తిగా చేస్తున్న వాళ్లని తప్పకుండా సద్గతి వరిస్తుంది. కాల పరిమితి గల జీవితంలో కాల పరిమితి గల సత్కర్మలు చేసి దానివల్ల కాల పరిమితి గల పుణ్యలోక వాసం చేసి తిరిగి మళ్లీ జీవుడు తిరిగి వస్తాడు. ఇక్కడ గురుగారు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రిలాక్సింగ్ వెకేషన్, ఒక 5-star or 7-star వెకేషన్ వెళ్లి మనం ఎలా అయితే ఆనందంగా అక్కడ గడిపి తిరిగి రొటీన్ లోకి ఎలా వస్తామో, ఇలా సద్గతి సత్కర్మలు చేసిన వాళ్లు పుణ్యలోకాలకు వెళ్లి తిరిగి మళ్లీ వెనక్కి వచ్చేస్తారు అని చెప్తారు. ఏ విధంగా వస్తారు జీవుడు అంటే, జలము ద్వారా భూమిలోకి, భూమి నుంచి ధాన్యపు పప్పుగింజల్లోకి, ఆ బాటలలో నుంచి తండ్రి శరీరంలోకి, ఆ పైన మాతృ గర్భంలోకి వచ్చి జీవుడు మళ్లీ తన జన్మని పొందుతాడు. లోకాలు తిరిగే శరీరాన్ని లింగ శరీరం అంటారు. అదే అతి సూక్ష్మ శరీరం. దేహంలో ఉన్న ప్రతి పార్ట్, ఏ పార్ట్ కూడా పని చేయకుండా ఉండడమే మరణం అంటారు. పుణ్యం చేసిన వారికి ఉత్తమ జన్మలు, పాపం చేసిన వారికి నీచ జన్మలు. అవకాశం ఉన్న చోటనే దాన్ని అందిపుచ్చుకుని మనం మన జీవితాన్ని మన జన్మని సార్థకం చేసుకుని భగవంతుణ్ణి తప్పకుండా ప్రార్థిస్తూ ఉండాలి. పాపగతి, పుణ్యగతి, మిశ్రగతి అని మూడుంటాయి. చెట్లు, రాళ్లు, పక్షులు, మానవుడు, అది వేదాధ్యయనం చేసిన మానవుడు, వేదాల అర్థం తెలుసుకున్న మానవుడు, అనిష్టించే మానవుడు, పరమాత్మ తెలుసుకుని పరమాత్మ గురించి తెలుసుకునే మానవుడు, పరమాత్మ తాను అభిన్నుడు అని తెలుసుకున్న మానవుడు అని, ఇలా ఇన్ని విధాలుగా జీవన ప్రవృత్తి ఉంటుంది అని చెప్తారు. అన్నిటికంటే గొప్ప జన్మ ఏంటంటే పరమాత్మ తాను అని తెలుసుకున్న, అభిన్నత్వాన్ని తెలుసుకున్న మానవుడు అంటారు. ఉపాధిగత అహంకారం చాలా తప్పు. ఈ జన్మకు మాత్రమే ఈ ఉపాధి, ఈ అవకాశాలు. దేహంతో తాదాత్మ్యం పొందకుండా వైరాగ్యం ఏర్పరచుకుని మోక్షం కొరకు ఏం చేయాలో తెలుసుకోవచ్చు. ఊరికే విని వదిలేసే బదులు, భగవంతుడు నాకు సర్వస్వము, యోగము, భగవంతునిపై ప్రీతి, ప్రేమతో ఉపాసన చేసిన వారు హిరణ్య లోకాలను పొందుతారు. దీన్ని క్రమముక్తి అంటారు. ఉపాసకులు, ఉపాసకులు జీవులు ఉంటారు, వీళ్లుంటారు హిరణ్య లోకంలో. హిరణ్య లోకాలను పొందిన వారు బ్రహ్మ ఆయు తీరే వరకు అక్కడుండి ఆ తర్వాత ముక్తిని పొందుతారు. ఇది దొరకడం కూడా అస్సలు సామాన్యం కాదు. సత్కర్మలు ఆచరించే వారు ధూమ మార్గం ద్వారా ఉత్తమ లోకాలకు వెళ్తారు. ఇక్కడ తీసుకెళ్లేవారు దక్షిణాయన రాత్రి కృష్ణపక్ష అభిమాన దేవతలు. యోగులు, ఉపాసకులు అర్చరాది మార్గం ద్వారా అంటే కాంతి మార్గం ద్వారా సగుణ బ్రహ్మ లోకాలకు చేరుతారు. ఇది ఉత్తరాయణ పగటి శుక్లపక్షం అభిమాన దేవతలు తీసుకెళ్తారు. సగుణ బ్రహ్మ లోకాల్లో కలిగే ఆనందం వర్ణనకి అందనిది. సనక సనందనాథులు అక్కడే ఉంటారు. అహమిత్యే విభావయే భవాని అని మన లలితా సహస్రనామంలో చదువుతూ ఉంటాం కదా, అక్కడ అర్థం ఏంటంటే నేను అమ్మవారిని ఈ విధంగా భావిస్తున్నాను, ఉపాసిస్తున్నాను అని చెప్పటం. ఆ అమ్మకి సంబంధించిన సగుణ బ్రహ్మలోకాలకు చేరుతారు ఆ విధంగా ఉపాసించిన వారు. దీనికి మరొక అర్థం కూడా ఉంది. అది ఏంటంటే, అహం ఇతి భవాని విభావయే అంటే నేను అమ్మవారు అభిన్నం కాదు, నాలో ఉన్నటువంటి ఆత్మ అహము అమ్మవారి స్వరూపం అని తెలుసుకునేది ఆ అభిన్న స్థితి. ఇక్కడ మనకి గురుగారు రామకృష్ణ పరమహంస గురించి చెప్పారు. భగవంతుని ఆత్మగా తెలుసుకున్నప్పుడు మోక్షం ఇక్కడే లభిస్తుంది, అదే జీవన్ముక్తి. ఉపాసనా యోగం అంటే సాత్విక భక్తి నుంచి నిర్గుణ భక్తికి వెళ్లడం. వాసుదేవ సర్వగతి సమాత్మ సుదుర్లభ అనేటటువంటిది ఇక్కడే దీనికి సంబంధించినటువంటిది అనమాట. అభేదము, మనకి పరమాత్మకి అభేదము అని చెప్పటం. సత్యాన్ని గ్రహించి ఎంతవరకు ఆచరించగలమో తెలుసుకోవాలి. భగవంతుణ్ణి నామరూపాల్లో ఆరాధించి ఎంతగానో ప్రేమించి తనలోనే ఉన్నాడని గ్రహించిన భక్తుడిది కూడా నిర్గుణ స్థితియే అనబడుతుంది. రామకృష్ణ పరమహంస అదేవిధంగా కాళికాదేవిని తనలోనే భావిస్తూ తనంతకు తనుగానే కాళికాదేవిగా కూడా ఆయన భావించేవారు. క్రమముక్తి విదేహముక్తి అంటే శరీరం అయిపోయిన తర్వాత లభించేది, అదే జీవన్ముక్తి శరీరంతో ఉండగానే లభించేది. దీన్ని మనము మన మహామృత్యుంజయ మంత్రంలో ఉండేటటువంటి ఊర్వారుకమివ బంధనాన్ అనేటటువంటి దానికి అర్థంగా చెప్పవచ్చు. ఇక జీవుడు తిరిగి జన్మించినప్పుడు ఏ విధంగా జన్మిస్తారో చెప్తారు. గర్భస్థ శిశువు ఎలా ఉంటాడు, 7వ మాసంలో పూర్తి అవయవ పరిపూర్ణత లభిస్తుంది. లభించినప్పుడు ధనురాసనంలో ఉంటాడు, అంటే మోకాళ్ల మధ్య మెడ ఉంటుంది. ఆ క్షణంలో అలాంటి సమయంలో గత జన్మలన్నీ గుర్తుకు వస్తాయట. గత జన్మలనే ఉన్నాయా అంటే, మరి గర్భస్థ శిశువులుగానే ఉండి మనందరం బయటకు వచ్చాం కానీ అప్పటి స్థితి మనకు గుర్తు ఎలా లేదో, అలాగే పూర్వజన్మ స్థితులు కూడా మనకి ఏ విధంగానూ గుర్తుండవు అని చెప్పారు గురుగారు. ఆ 7వ మాసంలో ఎప్పుడైతే గత జన్మలన్నీ గుర్తొస్తాయో అప్పుడు భయం కలుగుతుందిట. ఇన్ని పొంది వచ్చాను, ఇన్ని చూసొచ్చాను, కానీ కాలం అన్నిటినీ ఎగరగొట్టేసింది, ఈ జన్మను మాత్రం నేను తప్పకుండా సార్థకం చేసుకుంటాను అని అనుకుంటాడట. శరణాగతి కూడా క్రమముక్తికి హేతువే. అయితే పదవ నెలలో ఎప్పుడైతే ప్రసూతి వాయువులు తోసి తన శరీరంతో జన్మిస్తాడో అప్పుడు శరీరం తను అనేటటువంటి ఒక తాదాత్మ్య స్థితికి వచ్చేస్తాడు. గర్భంలో ఉన్నప్పుడు ఆలోచించినవన్నీ కూడా మర్చిపోతాడు. తిరిగి శరీరంతో పుణ్యం చేస్తే పుణ్యగతులు, పాపం చేస్తే పాపగతులు వచ్చేస్తాయి. ఈ వృత్తాంతం వల్ల, ఈ గర్భస్థ శిశువు వృత్తాంతం వల్ల కపిల మహర్షి తన తల్లైన దేవహూతికి ఏం చెప్పారంటే, ఈ దేహం ఎందుకు వచ్చిందో తెలుసుకుని సత్పురుషులను మాత్రమే ఆశ్రయించు, వారి ద్వారా ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు ఏమిటి తెలుసుకుని ఈ రెండిటి మీద తాదాత్మ్యం తగ్గించుకుని భగవంతునితో తాదాత్మ్యం పెంచుకోవాలి. నీకు అంతుపట్టడానికి ఎన్నో దివ్య అవతారాలు ధరించాడు భగవంతుడు. ఆయన ఎన్నో నామరూపాలతో అవతరించిన అవతారాలను స్మరిస్తూ, ఆయనపైన ధ్యాస పెట్టుకుని ఆయన లీలలను స్మరిస్తూ, ఆయనకు ప్రీతి కలిగేవి ఆచరిస్తూ, ఇతర లంపటాలు పెట్టుకోకుండా ఉపాసన చేయగా తప్పక అనుగ్రహిస్తాడు భగవంతుడు. ఈ విధంగా నీకు లభిస్తాడు అమ్మా, కపిల మహర్షి తన తల్లి అయిన దేవహూతికి చెప్పాడు. కపిల గీత అనేది హిందూ ధర్మ సర్వస్వము అని గురుగారు చెప్పారు. శ్రీ గురుభ్యో నమః.
రాధికా కామేశ్వర గారు చాలా బాగా చెప్పారండి కపిల గీత గురించి. టైం ఎక్కువ తీసుకున్నారు. సత్కర్మలు, దుష్కర్మల వలన ఫలితాలు, కాలమహిమ, షోడశ సంస్కారాలు చక్కగా వివరించారు. సూక్ష్మ శరీరమే జ్ఞానం పరంపర, గతులు గురించి, క్రమముక్తి, జీవన్ముక్తి గురించి చెప్పారు. నెక్స్ట్ వక్త సుధాకర్ గారు. కపిల గీత కంటిన్యూ అవుతుంది, దేవహూతి ఏ విధంగా జీవన్ముక్తురాలు అయ్యారో వివరిస్తారు. సుధాకర్ గారు రెడీనా? టైం అండి జాగ్రత్తగా, 6 మినిట్స్ 7 మినిట్స్ మీకు ఆ ప్రకారం చెయ్యండి.
శ్రీ గురుభ్యో నమః. తర్వాత కపిలుడు తన తల్లికి భక్తి జ్ఞానం గురించి ఇలా చెప్తున్నాడు. అమ్మా, మనం కొలిచే శివుడు విష్ణువు వేరే లోకంలో ఉన్నారని ధ్యానించడం మంచిదే, కానీ ఆ భగవంతుడు ఇక్కడే మనలోనే ఉన్నాడని ఆత్మ అభేదంతా పూజించడం ఉత్తమమని బోధించాడు. అసలు మనకున్నది భక్త భ్రాంత అని మనం తెలుసుకోవాలి. నిజమైన భక్తి ఉన్నది సత్యమే అయితే ఈ ప్రపంచం మీద కించిత్ లంపటం లేకుండా ఉండగలగాలి. అటువంటి భక్తికి బ్రహ్మజ్ఞానానికి ఎటువంటి భేదం లేదు. అటువంటి భక్తి గలవారు ఇక్కడే ఈ లోకంలోనే ముక్తి పొందుతారు అని కపిలుడు బోధించాడు. మరి శాస్త్రాల్లో బ్రహ్మం గురించి అన్ని రకాలుగా ఎందుకు చెప్పారు? దీని సమాధానంగా, బ్రహ్మం గురించి మనకు సరైన అవగాహన అందలేదు. అంతేకాదు మనకు బుద్ధి కూడా రకరకాలుగా ఉంటుంది. కనుక ఈ రకరకాలైన బుద్ధులకి బ్రహ్మం గురించి అందించడానికి అలా రకరకాలుగా చెప్పారు. వీటిని మనం భిన్నత్వం అనుకోకూడదు అని చెప్తే గురువుగారు పాల గురించి మంచి ఉదాహరణ చెప్పారు. పాలు చేయగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, చల్లగా ఉంటాయి అనే ఈ 3 లక్షణాలు పాలవే అని మనం వేరువేరు జ్ఞానేంద్రియాల ద్వారా ఎలా తెలుసుకుంటున్నామో, అలాగే భిన్న భిన్న శాస్త్రాలతో ఆ పరమాత్మ యొక్క భిన్న భిన్న స్వరూపాలు గ్రహించి అవన్నీ ఒక భగవంతుడిగానే మనం తెలుసుకోవాలి. చివరిగా కపిలుడు తన తల్లితో, అమ్మా నువ్వు నిరంతరం నా నామస్మరణం చేస్తూ నాపై అచంచలమైన భక్తి కలిగి ప్రేమగా ఉండి నన్నే ధ్యానిస్తూ అంతేకాదు నన్నే ధ్యానిస్తూ ఉండు అంతేకాదు ఇంతకు ముందు ఇంతవరకు నేను చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో అదంతా సనాతన విద్య, ఇది అనర్హులకు మాత్రం చెప్పకూడదు అని చెప్పాడు. అనర్హులు అంటే ఎవరంటే దుష్టులు, వినయం లేని వారు, తలబులుసుకరవారు, దురాశాపరులు, అశాస్త్రీయవాదులు, డాంబికాలు చెప్పేవారు, నా భక్తులు కానివారు, నా భక్తులను ద్వేషించేవాళ్ళు. ఎవరైతే ఈ కపిల గీతని ఒక్కసారైనా త్రికరణ శుద్ధితో ఉంటారో వారికి మోక్షం తప్పకుండా లభిస్తుంది. ఇది పవస్థితి. మనం నిరంతరం ఆ భగవంతుని గురించి ఆలోచిస్తూ దేహస్పృహ ఉన్నంతసేపు ఆయన పనులే చేస్తూ ఎప్పుడైనా ఈ ప్రపంచం వైపు బుద్ధి మరలితే అది నిస్సారం అని మనకు మనం చెప్పుకుని తిరిగి ఆయన వైపు తిరగలగాలి. ఇలా దేవహూతి కపిలుడు చెప్పిన భక్తి మార్గాన్ని పాటిస్తూ క్రమంగా ప్రకృతి బంధాల నుంచి మరలి పరమాత్మతో తాదాప్యం చెంది శరీర స్పృహ విడిచి బ్రతికుండగానే జీవన్ముక్తురాలైపోయింది. జీవన్ముక్తులంటే ఎలా ఉంటారంటే గంగలో పెట్టిన కడవలో ఉంటారని గురుగారు చెప్పారు. అలాగే ఒక అద్భుతమైన సరస్సులో ఉన్న ఏనుగు తన చుట్టూ తగలబడిపోతున్న అరణ్యాన్ని సాక్షిగా ఎలా చూస్తుందో బ్రహ్మజ్ఞాని జీవన్ముక్తుడు అయిన అతడు తన బ్రహ్మానందు నుంచి సంసార కర్మలా తప్పిస్తున్న ప్రపంచాన్ని అలా చూస్తూ ఉంటాడు. జీవన్ముక్తులకి ఉదాహరణగా మనం సుఖమహాముని, చైతన్య మహాప్రభులను చెప్పుకోవచ్చు. అలా దేవహూతి జీవన్ముక్తురాలై తన దేహాన్ని విడిచి ముక్తురాలుగా మిగిలిపోయింది. ఆమె శరీరం ఈశ్వరుని ప్రభావంతో సరస్వతి నది అనే పుణ్యనదిగా ఇప్పటికీ బిందు నది సరోవరం పక్కనే ప్రవహిస్తోంది. ఆమె ముక్తి పొందిన ప్రదేశమే సిద్ధాశ్రమం. ధ్రువప్రాఖ్యానం. సాయంభు మనువుకి ప్రియవర్తుడు ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉత్తానపాదుడు చక్కగా రాజ్యం పరిపాలిస్తున్నాడు. ఆయనకి ఇద్దరు భార్యలు, వారి పేరు సునీతి, సురుచి. సునీతి పుత్రుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. ఒకనాడు ఉత్తానపాదుడు సింహాసనంపై కూర్చుని ఉన్నప్పుడు సురుచి కొడుకు అయిన ఉత్తముడు ఆయన ఒడిలో కూర్చుని ఆడుకుంటున్నాడు. పక్కనే సురుచి ఉంది. అటువంటి సమయంలో ఆ చిన్న పిల్లవాడు అయిన ధ్రువుడు తాను కూడా తన తండ్రి ఒడిలో కూర్చోవాలని ఆత్రంగా వస్తున్నాడు. అలా వస్తున్న ధ్రువుడిని సవిత్రాలు చేపట్టి పక్కకు లాగి, నువ్వు నా కడుపును పుట్టలేదు, అందువల్ల నువ్వు ఆయన ఒడిలో కూర్చునే అర్హత లేదు నీకు అని చెప్పి, నువ్వెంతో తపస్సు చేస్తే నా కడుపులో కూర్చుకుంటే యోగం వస్తుంది, అప్పుడు నీకు నీ తండ్రి ఒడిలో కూర్చునే అర్హత వస్తుంది అని కూడా చెప్పింది. అలా తన తండ్రి ఒడిలో కూర్చొనివ్వకుండా నిండు సభలో తనని పక్కకు లాగేసినందుకు ధ్రువుడికి చాలా పౌరుషం, ఉక్రోషం, దుఃఖం అన్ని కలిగి ఏడుస్తూ తన తల్లి సునీత దగ్గరికి వెళ్ళి అది జరిగిందంతా చెప్పాడు. అంతా విని సునీతి పిల్లవాడిని ఓదారుస్తూ, నాయన నీ పిన్నతల్లి చెప్పిన దాంట్లో ఒక్క మాట మాత్రం నిజం ఉంది, అదేంటంటే భగవంతుడి గురించి తపస్సు చేయడం. మనకు భోగం కావాలన్నా, ధర్మార్థ కామ మోక్షాలు కావాలన్నా ఆ భగవంతునే తలుస్తూ తపస్సు చేయాలి. నీ తండ్రి, వారి తండ్రి గారైన స్వయంభు మహాముని మహామన్ము, ఆయన తండ్రి గారైన బ్రహ్మదేవుడు అలా ఉత్తమ స్థానాల్లో ఉండడానికి కారణం ఆ నారాయణుని అనుగ్రహమే. అలాగే ఈ లోకంలో అందరూ కోరుకునేది సంపద కదా, ఆ సంపదలకు పేరు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కూడా ఆరాధించే దేవుడు నారాయణుడే. అటువంటి నారాయణ్ణి ఆశ్రయించు అని బోధించింది. ఈ బోధ సునీతి ధ్రువుడికి మాత్రమే చెప్పింది అనుకోకర్లేదు, మనందరికీ కూడా వర్తిస్తుందని గురువుగారు చెప్పారు కదా. ఆ తల్లి మాటలు విని ధ్రువుడు వెంటనే తపస్సు చేస్తానని రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు. విష్ణు గురించి తపస్సు చేయాలనే దృఢ సంకల్పం అయితే ఉంది, కానీ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అని ఆ పాశ్వాడికి ఇంకా తెలియదు. పూర్వజన్మ సంస్కారం ఉన్నవాళ్ళు ఉపదేశాలను వెంటనే సాధనలోకి తీసుకుంటారు. అలాంటి సంస్కారం లేకపోతే ఎంత చెప్పినా తలకెక్కదు అని గురువుగారు ఇక్కడ చెప్పారు మనకి. భగవంతుని పట్టుకోవాలి, ఆరాధించాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో అంతకు నువ్వు బయలుదేరితే ఎలా ఆరాధించాలో మార్గం చూపించడానికి భగవంతుడు ఒక గురువుగారిని మీకు పంపిస్తాడు. అలాగే తపస్సు చేయాలనే సంకల్పంతో బయలుదేరిన ధ్రువుడికి నారద మహర్షి ఎదురయ్యాడు. ఆయన అడగ్గా ధ్రువుడు జరిగిన వృత్తాంతం అంతా చెప్పి తన తల్లి చెప్పిన ఉపదేశం గురించి చెప్పాడు. అన్నిటికీ ఆ నారాయణుడి దుఃఖ కనుక తనకి ఆ నారాయణుడి గురించి తపస్సు చేయడానికి బయలుదేరుతున్నాను అన్నాడు. అప్పుడు నారదుడు ఆ బాలంతో, మానవమానాలు వచ్చిపోతూ ఉంటాయి, వాటి గురించి చింతించకూడదు, ఆ రెండింటినీ సమానంగా భావించాలి, నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి, కనుక తపస్సు గురించి ఆలోచించకుండా నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. అది విని ధ్రువుడు తన వయసుకి తానున్న ప్రస్తుత పరిస్థితికి మానవ మానవులు సమానంగా చూసే స్థితి అర్థం కాదు, కనుక తనకి నారాయణ గురించి తపస్సు చేయడం ఒక్కటే మార్గం. అంతేకాక నేను క్షత్రియుడిని, నాకు పౌరుషం ఉంది. నా కోరిక ఒక్కటే, మా నాన్నగారు తాతగారి కంటే మంచి ఉత్తమమైన స్థితిని పొందాలి అన్నాడు. అది విని నారదుడు సంతోషించి, నాయన ఎటువంటి స్థితి అయినా విష్ణుమూర్తిని ఆశ్రయిస్తే వస్తుంది, కనుక నువ్వు నీ తండ్రి తాత కూడా పొందలేనటువంటి ఉత్తమ స్థితి కావాలంటే ఆ విష్ణుమూర్తిని ఆశ్రయించు, దానికి నీకు ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించి ఆ నారాయణుడు ఎలా ఉంటాడో తల నుండి కాళ్ళ నుంచి తల వరకు అద్భుతంగా వర్ణిస్తూ ఆ రూపాన్ని ఎలా ధ్యానించాలో కూడా చెప్పాడు. ధ్యానిస్తున్న మన పట్ల ప్రసన్నుడై మనల్నే చూస్తున్నాడా అని తలస్తూ ఆయన్నే ధ్యానిస్తూ అనురాగంతో ఆయన్నే చూస్తూ నియమంతో జపం చేయి అని ధ్రువుడికి ఉపదేశించాడు. ఆ పసివాడు ఆ దివ్యమంగళం రూపాన్ని మనసులో నింపుకుని మధువనంలో తపస్సు చేయడం మొదలెట్టాడు. చివరగా ఈ కపిల గీతలోను ధ్రువ చరిత్రను మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మనవన్న స్థితి ఏదో గ్రహించి అక్కడి నుంచి భగవంతుని చేరుకోవడానికి ఆయన్ని ఏకాగ్రత ధ్యానిస్తూ కొలిస్తే మనని అదే మనని ఆయన దగ్గర తీసుకెళ్తుంది. వాసుదేవ 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 నమస్కారం.
సుధాకర్ గారు చక్కగా వివరించారు. కపిల గీత పూర్తయింది. తల్లికి మోక్షాన్ని ఇచ్చిన కపిలుడు, కపిలుని కన్న దేవహూతి ఇద్దరు కూడా ధన్యులు. ఈ కపిల గీతి విన్న మనకి భక్తిపూర్వకంగా చదివినా విన్నా మానవుడు శ్రీహరి పాదపద్మ సన్నిధికి చేరుతాడు. ధ్రువోపాఖ్యానంలోకి మనం వచ్చాము. ధ్రువుని తపస్సు, నారదుడు బోధ చేయడు, వాసుదేవ మంత్రంతో ధ్రువుడు తపస్సు చేయడం గురించి సుధాకర్ గారు చెప్పారు. నెక్స్ట్ వక్త రాజేశ్వరి గారు. ఇహానికైనా పరానికైనా పట్టుకునవలసింది ఈశ్వరుడినే. తల్లి సునీతి ఆదేశానుసారం నారదుని ఉపదేశంతో ధ్రువుడు శ్రీహరిని సేవించటకై మధువనానికి వెళ్లడం మొదలైన అంశాలు చెప్తారు. రాజేశ్వరి గారు రెడీయేనా?
శ్రీ కృపే నమః అండి. రెడీ అండి.
ఓకే అండి, చెప్పండి.
శ్రీకృష్ణ సరమ్మ కృష్ణ ఉందే జగద్గురం. అయితే ఈ ధ్రువోపాఖ్యానంలో ఇందాక ఆయన చెప్పినట్టుగా సునీతి ఒక మనకి అమ్మగా తల్లిగా ప్రేరక గురువు అయితే ఆయన నారద మహాముని వచ్చి భగవంతుడు విష్ణువుని ఎలా మనం చేరాలి అనేటువంటిది బోధించాడు కాబట్టి ఆయన ప్రేరక గురువుగా ఆయన కూడా చేశారు. అయితే నారదుల వారు గురువు ప్రేరక గురువు అయ్యారు, బోధక గురువు అయ్యారు, తల్లి ఏమో ప్రేరక గురువు అయ్యారు. అయితే ఈ సేమ్ ప్రపంచక వికారాలు ఏవి సత్యాలు కావు అంటే నాకు ఎలా చెప్పాలో చెప్పండి స్వామి అంటే ఆయన ద్వాదశాక్షరి బోధించినప్పుడు, అంటే ఇందులో ప్రత్యేకంగా గురువు గారు ఎలా చెప్పారంటే ప్రేమ అంటే భక్తి, శ్రద్ధగా భగవాన్ ఎలా పూజ చేయాలి, ఎలా శరణ వేయాలి అని చెప్పేసి గురువు గారు బాగా చెప్పారు. అంటే చాలా విషయాలు ఉపాసన వేరు, భక్తి వేరు, అది ఎంత శ్రద్ధగా కావాలి. ఇక్కడ ప్రతిదీ కూడా వాసుదేవ మంత్రము అనగానే, ద్వాదశాక్షరి మంత్రం అనగానే, మంత్రం అంటేనే భగవాన్ని ప్రేమతో భజించడం, ఏకాగ్రచిత్తంతో భజించడం, అది శబ్దం. శబ్దం యొక్క దాన్ని మంత్రమైన ఎలా నా అంటే మంత్రాన్ని ధర్మ అర్ధ కామ మోక్షాలతో మనం సాధించాలి. అది ఆయన నిత్యం అంటే అది స్మరణ, అది ధ్యానంలో ఎలా అయినా సరే అది అంటే అది చాలా అది అంటే మానసికంగా చెప్పాలని ఎలా చెప్పాలన్నది చేయాలంటే అప్పుడు ఇంకా ధ్రువుడు దృఢచిత్తంతో భగవంతుడికి సంచరించే ప్రదేశాలు అయినటువంటి మధువనానికి, అంటే దానికి ఏమని చెప్పారంటే గంగా యమున సరస్వతి నదీ తీరాల్లో కూడా భగవంతుడు సంచరిస్తాడు. అలాగే మధువనానికి వెళ్ళి అక్కడ తన తపస్సును ప్రారంభించాడు. అయితే ఇక్కడ మంత్రం యొక్క మహిమని గురువు గారు వర్ణిస్తూ దివ్య దృష్టితో వినపడేటువంటి శబ్దమే మంత్రం, దాన్ని ధ్యానం చేయడం అంటే మన బుద్ధితో భగవంతుడి రూపాన్ని ఎప్పుడు కూడా తలుచుకోవాలని చెప్పారు. మనకి భౌతిక అవసరాలు ఉన్నంత వరకు మనం తింటున్నాం, ఇది తిరుగుతున్నాం, ఇలా బట్టలు కట్టుకుంటున్నాం అని అన్నంత వరకు భౌతికంగా నిత్యం భగవంతుని ఆరాధించాలి. అలాగే ప్రసాదం కూడా నివేదన చేయాలి, అంటే మనం తింటున్నాం కాబట్టి. అలాగా పూజ విషయాల్లో ఎంతో ప్రేమగా అంటే పువ్వులతో పల్లవాలతో చేయాలని చెప్తూ త్యాగరాజు గారు చెప్పింది ఇంకొకసారి గుర్తు చెంచారనమాట. అంటే ప్రేమతో ప్రేమగా తులసి దళమితో నేను పూజించదను అనేటువంటి విషయాన్ని ఇంకొకసారి గుర్తు చేశారు ఆయన. అయితే అన్ని ఇంద్రియాలతోటి ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్కటి, అంటే ఏ ఇంద్రియానికి కూడా మనకి అలసట రాకూడదు. కళ్ళతో ఆయన చూస్తూ, చెవులతో ఆయన యొక్క నామాన్ని చేస్తూ, మనసుతో ఆయన ధ్యానిస్తూ, అంటే వాక్ ని మనసుని ఎప్పటికప్పుడు నిగ్రహించుకుంటూ శాంతితో మితంగా ప్రాణరక్షణకు మాత్రమే మనం భోజనం చేయాలని, అది కూడా భగవంతుడికి నివేదన చేసినటువంటి ఆహారాన్ని మాత్రమే మనం తీసుకుంటూ, భగవంతుడి లీలల్ని రూపాన్ని ఎప్పటికప్పుడు ధ్యానం చేసుకుంటూ భగవంతుని భగవంతుడి కోసమే జీవించడాన్ని జీవన్ముక్తి అంటారు. ఈ ఇంద్రియాల వల్లే కదా మనం స్వామిని ఇంతలా కొలుచుకునే భాగ్యం మనకు వస్తుంది అని నిత్యం కృతజ్ఞతతో ప్రతి ఇంద్రియంతో ఏ విధంగా అయితే, అంటే దేనికి అలసిపోకుండా, అంటే బోర్ కట్టుకుండా అన్నట్టు అన్నారనమాట. ఒక్కొక్క దాంతో మనం ఎలా చేస్తాము అని. అయితే మంత్రమే సాక్షాత్ భగవంతుడని అక్షర చైతన్య భావంతో మాత్రమే శబ్దబ్రహ్మంగా మనం గుర్తించి ఉపాసించాలని చెప్పారు. అంటే మంత్రం చదివేయడం, మంత్రం వచ్చేసింది కదా అని కాకుండా ప్రతి అక్షరాన్ని మనం ఉపాసించాలి. ప్రతి అక్షరంలోనూ మనం దాని యొక్క మధురత్వాన్ని ఆ శబ్దం యొక్క దాని అంటే తీవ్రతని మనం గుర్తించి చేసుకోవాలి. అయితే వాసుదేవమూర్తి ఏ మంత్రం అయితే ఉందో ఆ మంత్రమూర్తిని ధ్యానించాలి. త్రికరణాలతో మళ్ళీ మామూలుగా ఏదో నోటి చదివేస్తూ బ్రెయిన్ ఎక్కడో పెట్టడం కాకుండా భక్తితో కూడిన పరిచర్యలు చేయాలి. ముఖ్యంగా అన్నింటికన్నా కపటలు లేకుండా ఉండాలి. సంపూర్ణంగా ఆరాధించాలి. అంటే ఇలా సంపూర్ణంగా ఇన్ని విధాలుగా ఆరాధిస్తున్న వాళ్ళని తప్పకుండా భగవంతుడు కాపాడుతాడు అనేటువంటి నమ్మకం ఉండాలి. భక్తులు ఎంతసేపు కూడా యోగంతో చేయాలి, వైరాగ్య భావంతో చేయాలి. నిరంతరం భగవద్ధ్యాసలో భావంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముక్తి వస్తుంది అని నారదుల వారికి, నారదుల వారి ధ్రువుడికి మళ్ళీ నిష్కామ భక్తిని కూడా బోధించిన తర్వాత మళ్ళీ అంతా అయిన తర్వాత మళ్ళీ నారదుల వారు ధ్రువుడి యొక్క తండ్రి అయినటువంటి ఉత్తరపద దగ్గరికి వచ్చి అతను బాధపడుతూ ఉంటాడు. ఆయన బాధను ఉపశమించడానికన్నట్టుగా వస్తారనమాట. వచ్చి నేను నా భార్య యొక్క భయం వల్ల ధర్మాన్ని కాపాడలేకపోయాను, నా కొడుకుని చిన్నపిల్లవాడిని పంపించేశారని బాధపడుతున్నప్పుడు నారదుల వారు చెప్తారనమాట, అతను చాలా మంచి భవిష్యత్తులోకి వస్తాడు, అతను చాలా గొప్పవాడు అవుతాడు, అతని గురించి మీరేమి బాధపడతాను ఓడిస్తారు. అయితే గురువుగారు ఇక్కడ భక్తుల గురించి మాట్లాడుతూ భక్తులు రెండు రకాలుగా ఉంటారు, అంటే భక్తులు వేరు అండ్ జనరల్ గా ఉపాసించే వాళ్ళు వేరు, భక్తులు వేరు. ఉపాసకులకి ఎప్పుడు కూడా తన మంత్ర సిద్ధి ఎలా ఉంటుందో అన్నది మాత్రమే చూస్తారు. అదే భక్తులు నిష్కామంగా సాత్వికంగా భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. అందుకని ఉపాసన కంటే ఎప్పుడు కూడా భక్తి చాలా గొప్పది. సాత్విక సాధన, సాత్విక చింతన ఉండాలి. అలాగే ఆహారాన్ని కూడా ఎప్పుడు మితంగా నియంత్రిస్తూ తీసుకోవాలి. దానికి అది కూడా భగవంతుడికి మనం నివేదించిన ఆహారాన్ని భీముడు ఏమని చెప్పాడు అంటే, భగవంతుడి నివేదించిన ఆహారాన్ని అంటే మితంగా తీసుకుంటూ ఉంటే గనక అతన్ని సదోపవాసనే అంటారు. అలాగా ఎప్పుడు కూడా ఇలా చేస్తూ మానసికంగా ఉండేవాడికి భగవత్ సాక్షాత్కారం తప్పకుండా సిద్ధమవుతుందని చెప్పేసి శారీరక స్థితికి తగ్గట్టుగా అన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలని చెప్తూ ఇంకోటి ఏం చెప్పారంటే, ఇంకా అతను మన ఇతను దగ్గరకు వచ్చి మన ధ్రువుడి దగ్గరకు వచ్చి అతను ఒక్కొక్క నెలలో ఒక్కొక్కలాగా ఎలా ఎలా చేశారు, అంటే మొదటి నెలలో 8 రోజులకి, మూడో నెలలో అలాగా ఒకసారి 2 నెలలు, ఒకసారి 3 నెలలకి అలా ఇంత జలమే మాత్రమే తీసుకుంటూ, ప్రాణం తర్వాత ప్రాణం ఊపిరి మాత్రమే తీసుకుంటూ, అసలు ఎలా ఎప్పుడు అలా చేస్తున్నారు కదా అని, మీరు అలా చేయకండి అని కూడా చెప్పారు. నాడీ మండలం దెబ్బతింటుంది, అది అభ్యాసం, అది కూడా అంతా కూడా మనం చాలా గురువుల దగ్గర మాత్రమే తీసుకోవాలని. అలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్కలా తీసుకుంటూ కుడుకాలు బొట్టన వేళ్ళు నేల మీద పెట్టి, ఎడంకాళ్ళు బాదం పైకి పెట్టి, మోకాళ్ళ దక్కాను, అసలు కళ్ళు మూసుకుని, అంటే పశ్చన్ నపి నా పశ్చతి, చూస్తున్నా కూడా చూడట్లేదు, అంటే మనసు అంతా కూడా బాహ్య ప్రపంచాల మీద లేకుండా కేవలం భగవంతుడి మీదే ఉంది. ప్రాణశక్తి నిరోధించాడనమాట. అప్పుడు దేవతలందరూ వచ్చి ఇలా అయింది, అంటే అక్కడ కూడా చాలా, అంటే అది నిజంగా చెప్పేటట్టు లేదు ఆ ప్రశ్న తయారు చేద్దాం అనుకుని కూడా అది అంత చెప్పేటట్టు లేదు అన్నట్టు అనిపించింది అనమాట. చాలా బాగా చెప్పారండి, అది మాత్రం అందరూ గ్రహించే ఉంటారు. ఏంటంటే ఇంద్రియాల ద్వారా ప్రాణశక్తిని నిరోధించాడు కాబట్టి అక్కడంతా కూడా మొత్తం భూమండలం అంతా కూడా ఒక రకంగా స్తంభించిపోయింది. ఎందుకు స్తంభించిపోయింది అంటే అతని యొక్క శ్వాసని అతన్ని గ్రహించాడు. అంటే శ్వాసలో భగవంతుడు ఉన్నాడు, అంటే సర్వవ్యాప్తుడైనటువంటి వాడిని తన నిలుపురితో బంధించి అంతలా నిగ్రహించుకుంటూ స్వామిని ఆరాధిస్తున్నాడు కాబట్టి ఇంకా తాధ్యాత్మ్యం చెందేశాడు కనుక సర్వత్రలా ఉన్నటువంటి సహస్రాక్షుడు ఇంకా ఆగలేక తన కోసం గరుకుమంతుడి మీద శంఖ చక్ర గదా పద్మాలతో గురువుడికి ప్రత్యక్షం అయ్యాడు. మధ్యలో ఉన్న తను ఎదురుకుండా వచ్చేటప్పటికి అసలు గుర్తించలేకపోయాడు, ఎందుకంటే మధ్యలోనే ఉన్నాడు కదా స్వామి, గుర్తించలేకపోయాడు. అయితే ఇంకా నెమ్మదిగా అతనికి ఎదురకుండా ఉన్నాడని తెలిసిన చైతన్య నెమ్మదిగా వచ్చి ఇంకా దివ్యమంగళ రూపం ఎలా అయితే నారదుడి వారు చెప్పారో ఆ దివ్యమంగళ రూపం ఎదురకుండా వచ్చేటప్పటికి కళ్ళతోనే తింటున్నాడు, కళ్ళతోనే స్వామిని చూస్తున్నాడు అన్నంత ఆనందంలో అలా ఉండిపోయితే ఇంకా అప్పుడు ఆయన తనకి స్వామి చాలా ముగ్ధుడయ్యి అతని చేత అతని మీద జాలి ప్రేమ వాత్సల్యంతో తన శంఖాన్ని అంటే పాంచజన్యం అది శబ్దం అది గురువు గారు పాంచజన్యం గురించి కూడా చాలా బాగా చెప్పారు. వేదమయం నాదమయం అనేటువంటి ఆ శంఖ బుగ్గకి తాటించారనమాట స్వామి. అలా తాటించగానే స్వామిలో ఒక చైతన్యం వచ్చి ఒక వేదసారమైనటువంటి ఒక స్తోత్రం వచ్చింది. దాన్ని 12 శ్లోకాలు చేశారు. దాన్నే భాగవత హృదయం అని కూడా చెప్పి దానిలో ద్వాదశాధ్యక్తులు అది వాళ్ళు అందరూ ఉన్నారు అని చెప్పేసి అని దాన్ని శ్రీధరాచార్యులు వాళ్ళు తర్వాత మళ్ళీ వివరించారని చెప్తూ ఉన్నారు. ఈ తర్వాత శ్రీనివాస్ గారు తిమ్మరాజు గారు కంటిన్యూ చేస్తారండి. సర్వం శ్రీ అద్భుతరణ పాదారణమస్తు.
రాజేశ్వరి గారు మీరు బాగా లీనమైపోయి చాలా బాగా చెప్పారండి. భగవంతుడి సాక్షాత్కారం, ధ్రువుడు స్తుతించడం నెక్స్ట్ మనకి శ్రీనివాస్ తిమ్మరాజు గారు చెప్తారు. అయితే ఇక్కడ ధ్రువుడికి చెప్పింది సునీత ప్రేరక గురువు, నారదుడు బోధక గురువు అయ్యారు. మహాభాగవతం నారదం, ధ్రువుడు చేసిన యోగం క్రియాయోగం, అది పండించుకున్నది ఏ విధంగానో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు శ్రీనివాస్ తిమ్మరాజు గారు, ఈయన న్యూ స్పీకర్, వెల్కమ్ అండి శ్రీనివాస్ గారు, చెప్పండి.
మాతృదేవ భవ, అమ్మ ప్రేరణ వల్ల గురు నారదుడైన గురువు దైవం ప్రేరణ వల్ల తీవ్రమైన తపస్సు చేసిన ధ్రువుడికి నారాయణుడు సాక్షాత్కరించాడు. అంత నారాయణ సాక్షాత్కారం జరిగిన తర్వాత అది ఇందాక అమ్మ చెప్పినట్టు ఆ శంఖస్పర్శ తగలగానే ఆ వేదమైన శంఖస్పర్శ నుంచి వచ్చిన గాలి తగిలితే ధ్రువుడి నుంచి ప్రవాహంగా వచ్చిన మాటలు చాలా ప్రవాహంగా వచ్చాయి. ఎందుకంటే శంఖ నుంచి వచ్చింది బ్రహ్మమయమైన వాక్కు. సో ఆ వాక్కు పలికిన ధ్రువుడు కూడా ద్వాదశ స్తోత్రాలతో విష్ణువుని ఈ విధంగా స్తుతించాడు. ఆయన చేసిన 12 శ్లోకాల గురించి ఇందాక అమ్మ చెప్పినట్టుగా శ్రీధరాచార్యుల వారు కూడా ద్వాదశ ఆదిత్య సంకాసే శ్లోకై అస్తోద్ధరం ధ్రువ అని చెప్పి ఆయన 12 ఆదిత్యుల్లా కనిపించే నాకు 12 స్తోత్రాలు అని చెప్పి ఆయన కూడా ఆయన భాషల్లో రాయడం జరిగింది. ఆ తర్వాత ఆయన చెప్పిన స్తోత్రాలన్నిటికీ అర్థం ఏమిటంటే లోపల ఎక్కడో నిద్రపోతున్న వాక్కుని ఆ శ్రీహరి సాక్షాత్కరించడం వల్ల ఆ లోపల నిద్రపోతున్న వాక్కుని స్వామి మేలుకొలిపాడు. ఆ వాక్ బయట నుంచి రాలేదు, లోపల నుంచే వచ్చింది అన్న స్పృహ ధ్రువుడికి కలిగింది. ఒక్క వాక్కే కాకుండా ఆయన మేలుకొలిపిన మిగతా అన్యంశ అంటే ఇతర ఇంద్రియాలు, ఉపేంద్రియాలు, ప్రాణము, ఇలా ప్రాణానికి ప్రాణమైన ప్రాణం కూడా చైతన్యత్వానికి చైతన్యం ఇచ్చే భగవంతుడే అని చెప్పి ఆయన ఒక పరిపూర్ణమైన విశ్వాస ధ్రువుడికి ఏర్పడింది. ఆ తర్వాత ఏర్పడిన ధ్రువుడు ఇవన్నీ ఇచ్చే పరమాత్మ, ఈ శక్తులు ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయన ఇంకెవరి దగ్గర నుంచి తీసుకురావట్లేదు, వాటికి వేరే ఆధారం లేదు అని అఖిల శక్తిధర స్వధామ అని గుర్తించాడు. అప్పుడు గురువుగారు చెప్పింది ఏంటంటే మనలో ఉన్న అఖిల శక్తులు తన ప్రకాశంతో ఎలా పట్టుకున్నాడో అనంతమైన విశ్వంలో అందరి యొక్క అన్నిటి యొక్క శక్తులను కూడా శ్రీ విష్ణువు అలాగే ధరించారు. ఆయన స్వయం ప్రకాశంతో స్వానుభావంతో ధరించి ఉన్నాడు, నడుపుతున్నాడు ప్రపంచాన్ని మొత్తాన్ని. అలాంటి అఖిల శక్తిధరమైన స్వధాన అటువంటి వాడు భగవంతుడు, అటువంటి వాడు సత్పురుషుడు, ఆయనకి నమస్కారం అని చెప్పి ధ్రువుడు చేసిన మొదటి స్తోత్రం ఇది. అటు తర్వాత ఆయన చేసిన తర్వాత శ్లోకాలు మొత్తం 12 ఉన్నాయి, కానీ గురువు గారు అన్ని చెప్పకుండా వాటికి ఉన్న సారం మాత్రం చెప్పారు. ఈ ఇంద్రియ జ్ఞానం చైతన్యం మొత్తం కలిగించిన పరమాత్మ ఈ విషయాన్ని తెలిసిన వాడు అతను ఎలా మర్చిపోగలరు, కృతజ్ఞత అనే ఉండే జీవులందరూ మర్చిపోరు అని చెప్పి ఆ తర్వాత స్తోత్రంలో తద్వత్తయ వయునేవ అనే శ్లోకంలో ధ్రువుడు చెప్పాడు. ఆ తర్వాత శ్లోకంలో అలాంటి విష్ణువును తలుచుకుంటే కలిగే ఆనందము, ఆ కథలు ఆ భక్తులతో కలిసి వింటున్నప్పుడు వచ్చే ఆనందం ముందు మిగతా ప్రాపంచిక విషయాలన్నీ దిగతుడిపోయా అన్న విషయం ధ్రువుడికి అవగతమైంది. అదే కాకుండా స్వర్గాది లోకాల్లో దొరికే ఆనందం కూడా ఈ జ్ఞానానందంతో పోలిస్తే ఎటువంటిదైనా గొప్పది కాదు అన్న విషయం అవగతమైంది. ఆ తర్వాత విష్ణువుని ధ్యానిస్తూ భక్తులతో వింటే వచ్చే ఆనందంతో పోలిస్తే వచ్చే సుఖాలు అల్పమైన ఈ దేహంతో అనుబంధించేవి కావు అనే విషయం కూడా ఆయనకు అర్థమైంది. ఆ తర్వాత భగవత్ కథల్లో లీనమయ్యి తాదాప్యం చెందిన వారందరూ అంతవరకు ప్రియమనుకున్న ఈ దేహాన్ని మరిచిపోయి ఆ దేహంతో సంపాదించిన దార తనయ సుహృద్ గృహ బంధువులు అన్నింటినీ వదిలేసి పరమాత్మతో లీనమైపోతారు అనే విషయాన్ని కూడా ధ్రువుడు స్తోత్రం చేశారు. కానీ ఇలాంటి స్తోత్రాలు చేస్తూ ధ్రువుడు చివరికి అన్నమాట ఏమిటంటే, ఇంత బ్రహ్మజ్ఞానం ఇచ్చే పరమాత్మ కనిపించే నేను బ్రహ్మజ్ఞానం మోక్షం కావాలి అని అడగకుండా ప్రాపంచిక విషయమైన నేను పదవి కోరినా ఇస్తావు అని కూడా ధ్రువుడు తన స్తోత్రంలో చెప్పారు. ఇవన్నీ విన్న విష్ణువు నవ్వుతూ, ఇంతకీ నువ్వు తపస్సుకు ఎందుకు కూర్చున్నావో చెప్పలేదు, మీ నాన్న తాతగారు లాగా మీరు కూడా మంచి పదం పొందాలని కూర్చున్నావు, కానీ కూర్చుని తపస్సు చేయడం వల్ల నీ బుద్ధికి సత్యమేంటో అసత్యమేటో తెలిసిపోయింది, ప్రాపంచిక విషయాలు సుఖాలు కావు మోక్షం కావాలనుకున్నావు, కానీ నీకు ఆల్రెడీ ఉన్న పూర్వజన్మ వాసనల ఫలం వల్ల మాయతో ఉండి పూర్వజన్మ ఫలం వాసనాక్షయం అవ్వాలి అని చెప్పి విష్ణు అక్కడ ధ్రువుడిని రాజన్య బాలక అనే నామంతో సంబోధించాడు. అదేమిటంటే ధ్రువుడు ఇంత జ్ఞానం తపస్సు సంపాదించినా వాసనాక్షయం అయితే అవ్వలేదు, జ్ఞానందారి జ్ఞానందే వాసన ద్వారా వాసనదే అని గురువు గారు గుర్తు చేశారు అందరికి. ఆ వాసనాక్షయం కోసము కొన్ని జన్మలు చేయాల్సిన దాన్ని శ్రీ విష్ణు ఈ విధంగా చెప్పారు ధ్రువుడికి. అతను ఏ విధంగా అయితే విష్ణువు చెప్పారంటే, సుఖమైన దుఃఖమైన అనుభవంతోనే పోవాలి, సో నారదులు చెప్పిన వెంటనే అంత ఏకాగ్రత కుదిరేందుకు కూడా కారణము అతనికి పూర్వజన్మలో ఉన్న విష్ణు భక్తుడు కావడం వల్ల. ఎంత మనము విష్ణువు ఎంత ఇస్తాడో అని ఊహించినా మనం పరిధిలో ఆలోచిస్తామే తప్ప ఆయన ఇచ్చేది మనం ఆలోచించలేము, అది మన జీవుని పరిధికి అనుసరించి ఆయన ఇవ్వగలిగేది ఆయన ఇస్తాడు. అప్పుడు విష్ణువు ఇచ్చిన వరం ఏమనగా, ఇంతవరకు ఎవరు అధిష్ఠించని పదవి ఇస్తాను అని చెప్పి విష్ణువు అన్నారు. ఇంద్రులు ఎంతో మంది ఇంద్రులు పుడుతూ పోతూ ఉంటారు, ఈయనకు మాత్రం శాశ్వతమైన ధ్రువ మండల పదాన్ని అధిష్ఠిస్తావు అని చెప్పన్నారు. 36,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పాలించి ఎలాంటి శత్రు రాజభయం లేకుండా పాలించి 36,000 సంవత్సరాల తర్వాత ధ్రువమండ అధిష్ఠిస్తావు అని చెప్పి విష్ణువు వరం ఇచ్చారు. ఆ తర్వాత విష్ణు అంతర్ధానం అయ్యారు. విష్ణు అంతర్ధానం అయ్యాక అక్కడితో భాగవత కథ అయిపోయింది, కానీ విష్ణు పురాణం కథ అక్కడితో ముగిసిందని చెప్పారు గురువు గారు. కానీ భాగవతం చర్చ అక్కడే మొదలవుతుందని గుర్తు చేసి ఆ తర్వాత వచ్చిన తర్వాత విషయం ఏంటంటే, ఇంత వరం ఇచ్చాక కూడా ధ్రువుడిలో ప్రీతి లేకుండా ఇంటికి వెళ్ళాడు. ఈ ప్రీతి ఎందుకు లేదు అని చెప్పి పరీక్షిత్ వెంటనే అడిగారు. అడిగితే సుఖ మహర్షి ఈ విధంగా చెప్పారు, ధ్రువమండలంలో గొప్ప భోగాలు ఉంటాయి కానీ అది తనదైన విష్ణు తాదాత్మ్యం కంటే గొప్పది కాదు అన్న విషయము ధ్రువుడికి అవగతమైంది. ఇంత పరమాత్మ వచ్చి నేను ముక్తి నిత్యే దేవుడు ఎదురుగా నుంచుంటే ముక్తి నడకకుండా ప్రాపంచిక విషయాలు లోబడి పదవి అడిగాను అని చెప్పి ధ్రువుడు చాలా బాధపడ్డాడు. కానీ అప్పుడు ధ్రువుడికి ఈ కథ వల్ల మనందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ధ్రువ స్వర్గ బ్రహ్మలోకాల పదవుల కంటే భక్త పదవి భక్తి భక్తుడి పదవి చాలా గొప్పది అనేది మనం ఈ కథ నుంచి తెలుసుకోవాల్సిన విషయం. అటు పిమ్మట ధ్రువుడు విష్ణువు ఇచ్చిన వరం ప్రకారం 36,000 సంవత్సరాలు నిర్విరామంగా ఎలాంటి శత్రు బాధ లేకుండా నిష్కామమైన యోగాలు చేస్తూ కర్మక్షయాన్ని చేస్తూ ధర్మబద్ధమైన జీవితం ఇచ్చి విష్ణువుకు అర్పిస్తూ తన జీవితాన్నంతా గడిపాడు. ఒకసారి ఏమైందంటే, తన తమ్ముడు ఉత్తముడు యక్షలోకంలో ఉన్న వారితో అలకాపురి హిమాలయాల దగ్గర అలకాపురికి వెళ్లి అక్కడ యక్షులతో యుద్ధం పెట్టి ఆ యుద్ధంలో తన తమ్ముడు మరణించాడు. ఈ వార్త విన్న ధ్రువుడు క్షత్రియోచిత పౌరుషంతో ఆ యక్షుల మీద యుద్ధానికి వెళ్లి తన పూర్వ ఇంతకు ముందు చేసిన విష్ణు వల్ల తపస్సు వల్ల ఆ తేజోమయమైన ధ్రువుడు ముందు యక్షులు ఎవరు నించోలేక వాళ్ళందరూ ఓడిపోయారు. ఇది తెలిసిన యక్షాధిపతి అయిన కుబేరుడు అక్కడ రాగానే ధ్రువుడు కుబేరుడి మీద కూడా ధనుర్బాణాలు తీయగానే స్వయంభూ మను అడ్డు వచ్చి తనకి తత్వజ్ఞానం చేశాడు. అది ఏమనగా భాగవతుడైన వాడు తొందరపడకూడదు, ఇప్పుడు నువ్వు చేసే ప్రతీకార యుద్ధంలో ధర్మరక్షణ లేదు, సో ధర్మరక్షణ లేకుండా క్షత్రియ యుద్ధం చేస్తున్నావు కాబట్టి ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పగానే పూర్వజన్మ వాసనల వల్ల భక్తి వల్ల తను వెంటనే యుద్ధం మానుకుని క్షమించమని అడిగాడు. ఇది చూసిన కుబేరుడితో యుద్ధం చేసే సమర్థత ఉన్నప్పటికీ ధ్రువుడు గురువు మాట విని ఆగిపోవడం విని ఆయన సంతోషించి ఒక వరం కావాలని కోరుకోమన్నారు. అప్పుడు ధ్రువుడు ఈ విధంగా కోరాడు. నిమిషంలో అర నిమిషం లేకపోతే సెకండ్ లో అర సెకండ్ కూడా నాకు విష్ణువు మీద భక్తి కోల్పోకుండా మొత్తం పూర్తిగా విష్ణువు మీదే భక్తి కుదిరే వరం ఇవ్వండి అని చెప్పి విష్ణువుని కుబేరుని కోరాడు. ఆ దానికి కుబేరుడు సంతోషించి ఆ వరం ఇచ్చాడు ధ్రువుడికి. అలా కొన్నాళ్లు జీవించి మొత్తం యజ్ఞముల ద్వారా తన జీవితానంతా చివరికి అంత్యకాలంలో ధ్రువమండలాలు అధిష్ఠించాల్సింది కాబట్టి విష్ణుదూతలు తనని విమానంలో తీసుకువెళ్లేందుకు వచ్చారు. అప్పుడు ధ్రువుడు వాళ్లతో ఈ విధంగా అన్నాడు, నాలో ఈ భక్తి ప్రేరణ అంతా చేసిన మా అమ్మ ఏ లోకంలో ఉందో తెలియకుండా ఆ అమ్మకు లేని లోకాలు నాకు వద్దు అని చెప్పి వాళ్లతో అనగా వాళ్ళు అప్పటికీ దేవయాన మార్గంలో వెనక్కి రాని స్థితికి వెళ్తున్న వాళ్ళ అమ్మగారిని చూపించి మీలాంటి కొడుకుని కన్నందుకు మీ అమ్మగారు మీకన్నా ముందే దేవయాన మార్గంలో హిరణ్య గర్భలోకాలకు వెళ్తున్నారు అని చెప్పి చూపించారు. అది చూసిన ధ్రువుడు సంతోషించి అప్పుడు వాళ్లతో పాటు వెళ్తుంటే ఇక్కడ గురువు గారు కాలాతీత స్థితికి వెళ్తున్న ధ్రువుడు అనే దాన్ని మనకి చూపించారు. ధ్రువమండలం అన్నది కాలాతీతం, దేన్ని ఆధారం చేసుకుని సమస్త గ్రహాలు ప్రపంచాలు తిరుగుతూ ఉంటాయో అది ధ్రువమండలం అని చెప్పారు. సో అలాంటి కాలాతీత స్థితికి వెళ్తున్నాడని తన కాలానికి లొంగపడకూడదు, మృత్యువు అనగానే కాలము, సో కాలానికి లొంగకుండా ఉంటున్నాడు కాబట్టి అక్కడ మృత్యోర్ మృత్యు పదం తత్వం అన్నట్టుగా మృత్యు దేవత మీద అతను కాలు మోపి నెత్తి మీద కాలు మోపి విమానంలోకి ఎక్కినట్టు గురువు గారు చెప్పారు. ఇలా కాలాన్ని లొంగకుండా మరి తిరిగి రాని లోకాలకి ధ్రువ మండలాన్ని అధిష్ఠించి ధ్రువుడు ప్రయాణమయ్యాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతులు దీనికి ఉన్న ఫలశ్రుతి కూడా గురువు గారు చాలా వివరంగా చెప్పారు. ఈ దాని ఫలశ్రుతి ఏమనగా ఈ ధ్రువ చరిత్రని దేవతలు ప్రతిరోజు గానం చేస్తూ ఉంటారు. అలాంటి ధ్రువ చరిత్ర మనం ఎవరైతే కథ వింటారో వినిపిస్తారో వారికి ధనం యశస్సు సంపద కీర్తి దీర్ఘాయువు సమస్త మంగళాలు కలుగుతాయని చెప్పారు. ఎందుకంటే అచ్యుత ప్రియ చేష్టిత ధ్రువుడు అనగా, సో అచ్యుతునికి ఇష్టమైన ధ్రువుడి కథ వింటామంటే అచ్యుతుని కూడా మనం ప్రీతిపాత్రులు అవుతాము. ఇలా అచ్యుతులకు ప్రీతిపాత్రులు అయి మనందరము శాస్త్ర సంస్కారం కలిగిన ఈ సభలలో చదివితే ఇంకా ధనులు అవుతారని కూడా గురువు గారు గుర్తు చేశారు. ఈ కథకి తర్వాత ఆయన గురువు గారు నామాలతో ఉన్న వాటి అనుసంధానం చేశారు. అదేమనగా ఉత్తాన పాదులు అనగా ప్రయత్నశీలుడైన జీవుడు. ఈ ప్రయత్నశీలుడైన జీవునికి ఉండాల్సిన రెండు భార్యలు ఉన్న ఇద్దరు భార్యలు ఎవరంటే ఒకళ్ళు ధర్మము ఒకళ్ళు వాసన. ధర్మం అనగా నీతి సునీతి, వాసన రుచి పూర్వజన్మ వాసన వల్ల వచ్చే భార్య పేరు సురుచి. సో ఎప్పుడైతే సురుచితో వచ్చే ఆనందాలు గొప్పవి అనుకుని తన ఒళ్ళో పెట్టుకున్నాడో ఉత్తముడిని భక్తి దూరం అవుతుంది. భక్తి దూరం అయితే ధర్మం భక్తిని ప్రేరేపిస్తుంది కాబట్టి నీతే భక్తిని ప్రేరేపించి గురువుని ఆశ్రయించేలా చేసింది. అలా గురువుని ఆశ్రయించిన భక్తి శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ధ్రువం అనగా శాశ్వతము దృఢము అని చెప్పి చివరికి భక్తే మిగులుతుంది అని ధ్రువత్వం మిగులుతుంది అని చెప్పి గురువు గారు ముగించారు. ఇలా జరిగిన కథని జరిపించుకోవాల్సిన కథగా మనందరికీ చెప్పిన భాగవతకారుడైన సుఖయోగికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లలితా చంద్రార్పణమస్తు.
శ్రీనివాస్ గారు బాగా చెప్పారండి. ధ్రువ చరిత్ర వినడం వల్ల మనందరికి దైవానుగ్రహం భగవద్భక్తి సచ్చీలము కలుగుతాయి. ధ్రువుడు తపస్సు వలన స్పష్టమైన సంస్కారం కలిగి చివరిలో విష్ణు పదాన్ని పొందారు. ధ్రువుడు అంటే సాళుక్య ముక్తి మోక్షం పొందారు. నెక్స్ట్ వక్త పద్మావి గారు. ధ్రువుని తదనంతరం వంశ పరంపర, ఆ వంశంలో జన్మించిన పృథు చక్రవర్తి చరిత్ర తెలుసుకుందాము. పద్మగారండి మీరు మొదలు పెట్టండి.
శ్రీ గురుభ్యో నమః. ధ్రువుడు భూమి సంతానం ఉత్కలుడు వత్సలుడు. ధ్రువుడు వానప్రస్థానికి బయలుదేరిన తర్వాత ఉత్కలుని సింహాసనం మీద గాని భోగాల మీద గాని ఆసక్తి లేదు. కనుక ఉత్కలుడి తమ్ముడైన వజ్రుణ్ణి రాజును చేస్తారు. ఋషులు చూపించినటువంటి కాలస్వరూపమే ధ్రువ వంశ పరంపర. దీన్నే కాస్మిక్ వ్యూ అంటారు అనవచ్చు. ధ్రువుడు అంటే కాలచక్రాధిష్టాత, భార్య భ్రమి అంటే కాలచక్ర భ్రమణం, ఉత్కలుడు అంటే కాలాతీత స్థితికి వెళ్లిన బ్రహ్మజ్ఞాని, వత్సరుడు అంటే సంవత్సరమును కష్టాత, వత్సరుడి భార్య సర్వి అంటే సూర్యుడు మారుడు, వారి పుత్రులు పుష్పాన్నుడు, మితకేతు, ఉజ్జుడు, ఇషుడు, వసువు, జయుడు. వీరు ఋతువులకు అధిష్టాన దేవతలు. పుష్పాన్నుడి భార్యలు ప్రభ, దోష. పగులు, రాత్రి అనే కాలానికి అభిమాన దేవతలు. ప్రభ యొక్క పుత్రులు ప్రాత, మాధ్యంధిని, సాయంకాలం, కాలాభిమాన దేవతలు. దోషపుత్రులు ప్రదోషుడు, నిషూదుడు, విష్ణుడు. రాత్రి ఆరంభ దశ, మధ్యరాత్రి, సూర్యోదయం అయ్యే దశ. విష్ణుడి భార్య పుష్కరిణి, సూర్యోదయానికి ముందున్న వికసన దశ. విష్ణుడి పుష్కరిణి యొక్క సంతానం సర్వతేజుడు. సర్వతేజుడి భార్య ఆకుతి. ఆకుతి పుత్రుడు చాక్షుసుమనువు. చాక్షుసుమనువుకి అతని భార్య నవ్వడలు కలిగిన సంతానము గురువు, కుచుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవ్రతుడు, సత్యవంతుడు, ఋతుడు, ఋతువు, అగ్నిష్టోముడు, అతిరథుడు, ప్రత్యుముడు, శివి, ఉల్కుడు. ఇవి యజ్ఞములందు పేర్లు. ఉల్కలుడు పుష్కరిణికి అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, కతృవు, అంగీరసుడు, గయుడు అనే ఆరుగురు ఉత్తమ సంతానం కలిగారు. వారిలో అంగుడిని రాజు చేశారు. వారిలో అంగుడు రాజే ధర్మబద్ధంగా పాలన చేశాడు. ఆ అంగుడికి వేణుడు అనే పుత్రుడు జన్మించాడు. వేణుడు దుష్టుడు, హింసపరాయుడు, దయలేనివాడు. అంగరాజు అతన్ని మార్చాలని ఎంత ప్రయత్నించినప్పటికీ మారలేదు. బాధ కలిగి అంగదుడు వైరాగ్యంతో వానప్రస్థానికి వెళ్లిపోయాడు. మంత్రులు పెద్దలు దుష్టుడని తెలిసినా వేణుని రాజుగా చేశారు. రాజైన తర్వాత కూడా తనని తాను గౌరవించుకుంటూ ఎవరి మాట వినకుండా స్వేచ్ఛగా ప్రవర్తించేవాడు. నీతి అనేది అక్కర్లేదని అతడి పద్ధతి. నేనే ప్రభు అయినప్పుడు ఇంకెవరికో పూజలు పునస్కారాలు చేయడం తగదు. ఎవరు దానాలు యజ్ఞయాగాదులు చేయడానికి వీల్లేదు. ఎవరైనా ఇవ్వదలుచుకుంటే నాకివ్వండి, నేను ప్రభువుని కదా అనేవాడు. అధికారులు కూడా అవినీతి పరులయ్యారు. మంత్రులు పెద్దలు అందరూ ఆలోచన చేసి ముందు రాజుకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశారు. రాజా, రాజధర్మము ప్రజల క్షేమం ఒకటే. యజ్ఞము ద్వారా పరమాత్మను ఆరాధించి దేవతల అనుగ్రహం ద్వారా ప్రజల క్షేమం కలిగించాలి అనేసరికి వెంటనే వేణుడు, పోని మీ మతం ప్రకారమే చూస్తే రాజు సాక్షాత్తు విష్ణు అన్నారు కదా, నేనే విష్ణువుని అనుకోండి. యజ్ఞాల్లో విష్ణువుకి ఇచ్చే బదులు అవన్నీ నాకివ్వండి, నేను తీసుకుంటాను. ఇలా ఎప్పుడైతే మాట్లాడాడో ఇక లాభం లేదని మంత్రులు పెద్దవాళ్ళందరూ కలిసి అతన్ని హతమార్చారు. పాలగుడు లేడు, పాలగుడు సంతానము లేదు, ఇప్పుడు ఏమి చేయాలా అని ఆలోచించారు. వెంటనే వాళ్ళందరూ కలిసి ఆలోచన చేసి వేణుడు మరణించినప్పటికీ కూడా వేణుడి వంశం చాలా గొప్పది, ఎందుకంటే సాక్షాత్తు స్వయంభూ మను నుంచి వచ్చినటువంటి స్వరూపం కనుక శరీరంలో ఉపాధి చాలా గొప్పది. కనుక ఆ ఉపాధి నుంచి మనం ఏదైనా ప్రయత్నం చేద్దామనుకుని వేణుని తల్లి అయిన సునీత దగ్గరికి వెళ్లి అడిగారు. లోకక్షేమం కోసం ఆవిడ భద్రపరిచిన వేణుడి శరీరాన్ని వాళ్ళకిచ్చింది. ఆ శరీరాన్ని తెచ్చి మదనం చేయడం ప్రారంభించారు. ఇప్పుడు క్లోనింగ్ అంటారు దాన్ని. మొదటిగా ఊరు మదనం చేశారు. ఊరుల నుంచి పాప సంస్కారాల వల్ల కలిగిన లక్షణం ఏదున్నదో అది ఒక నల్లని పురుష రూపంలో బయటకు వచ్చింది. ఆ తర్వాత బాహువులను మదనం చేస్తూ ఉంటే అంశప్రాయంగా ఉన్న విష్ణు తేజస్సుతో ఒక స్త్రీ, పురుషుడు మిథునంగా బయటికి వచ్చారు. ఆ వచ్చిన వారికి పురుషుడికి పృథు అని, స్త్రీకి అర్చి అని పేరు పెట్టారు. వారిరువురికి వివాహం చేసి పట్టాభిషేకం చేశారు. పృథు చక్రవర్తి ప్రజలను క్షేమంగా చూడటం మొదలుకొని ధర్మబద్ధమైనటువంటి యజ్ఞయాగాదులు చేసి ప్రజాక్షేమమే ధర్మపాలనగా చేస్తున్నారు. కానీ ఒకనాడు అనేక మంది రైతులు, జనపదాల అధికారులు మొదలైన వాళ్లు వచ్చి ఋతు చక్రవర్తి దగ్గర మొరబెట్టుకున్నారు. ఒక భయంకరమైన కరువు ఏర్పడింది. భూమి నుంచి సత్యోత్పత్తి జరగటం లేదు, ఔషధులు కలగటం లేదు, అన్నం కరువైందయ్యా రాజ్యంలో అన్నారు. వెంటనే బాధ కలిగిన ఆయనకి భూదేవినే అడుగుదామనుకుని బయలుదేరతాడు. అప్పుడు భూమాత గోమాతగా సాక్షాత్కరించి పారిపోతున్నట్టుగా కనబడింది. వెంటనే పృథు చక్రవర్తి, నిలు నిలు, నువ్వు నాకు సమాధానం చెప్పాలి అన్నాడు. నేను ధర్మబద్ధంగా పాలించినప్పుడు నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి, నువ్వు చేయకపోతే నిన్ను శిక్షించే అధికారం నాకుంది అనేసరికి వెంటనే భూమాత చెప్తోంది, ఓషధులన్నీ ఎలా సృష్టించబడ్డాయి అనుకున్నావు? సృష్టికర్త సంకల్పం చేత నా యందు ఓషధులు పెట్టబడ్డాయి. ఆయన ఏం చెప్పాడంటే, ఎవరు సత్పురుషులో ఎవరు ధర్మమునందు ఉంటారో వారి వల్ల ఈ ఓషధులు భూమి నుంచి బయటికి వస్తాయని నియమం పెట్టాడు. కానీ ఏం జరిగింది, ఆ సత్పురుషులు అసత్పురుషులు నియమం లేని వారు నియమములు పాటించని వారి చేత ఇవి భోగమైపోయాయి, నా ఓషధులన్నీ ఎండిపోయాయి. కానీ నువ్వు విష్ణు అంశత ఉన్నవాడివి కనుక, నన్ను శాసించావు కనుక ఇదిగో నిలబడి ఉన్నాను, నీ కావలసినది నా నుండి పిండిపో అని భూమాత గోమాతగా నిలబడింది. వెంటనే పిండడానికి సిద్ధమయ్యాడు పుది చక్రవర్తి. మరి దూడగా స్వయంభు కోమరువునే పిలిచాడు. చేతులు పాత్రగా పట్టుకున్నాడట. ఇక్కడ చేతులు అంటే స్వయం కృషి. పిండటం అనే ప్రక్రియ ప్రారంభించగానే ఒక్కొక్క లోకం నుంచి అందరూ దిగి వస్తున్నారు. తర్వాత వచ్చిన వాళ్ళు మహర్షులు. వాళ్ళు బృహస్పతిని దూడగా తీసుకొచ్చారు. బృహస్పతి అంటే గొప్ప బుద్ధిశక్తి. వాళ్ల మనస్సు, వాక్కు, చెవు వీటిని పాత్రలుగా చేసి ఇతికారు. అప్పుడు వాళ్ళకి దొరికింది భేదం. ఇంకా దేవగణాలు ఇంద్రుణ్ణి దూడగా చేసి స్వర్ణం అనే పాత్రలో అమృతాన్ని పిండారు. అలా పృథు చక్రవర్తి పేరుకు తగ్గట్టుగా భూమిని విస్తరింపజేశారు. పాతదైనటువంటి సనాతన ధర్మ మర్యాదలు అతిక్రమించకుండా వివిధ వృత్తుల వాళ్ల క్షేమం కోసం ఏం చేయాలో అన్ని ఏర్పాటు చేశాడు. పృథ్వీ అనే పేరు సార్థకమైంది. లోకక్షేమం కోసం 100 యజ్ఞాలు చేశాడు. వెంటనే నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలో కోరుకు అన్నాడు. వెంటనే పృథు చక్రవర్తి, స్వామి, మహాత్ముల హృదయాల్లో ఎప్పుడూ నీ పాదపద్మాలను ధ్యానం చేస్తారు, వాళ్ల నోటి నుండి ఎప్పుడు నీ కథలే వస్తాయి, ఆ కథలు నేను మహాత్ములైనటువంటి వారి నోట ఎప్పుడు వినడానికి నాకు 10,000 చెవులు ఇయ్యవయ్యా, ఇదే నేను కోరుకుండే వరం అని అన్నాడు పృథు చక్రవర్తి. శ్రీకృష్ణ
పద్మావి గారు చాలా చక్కగా అంతా వివరించారండి. విశ్వ నిర్మాణం అంటే కాస్మిక్ వ్యూకు సంబంధించిన విషయాలు వివరించారు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, పాలన ఆనాడు చెప్పిన అంశాలు ఇప్పటికీ పనికి వచ్చేవే. పృథు చక్రవర్తి వలన భూమి పృథ్వీగా ప్రశస్తి పొందింది. మన తరువాత వక్త పద్మా ఏ గారు పృథు చక్రవర్తి సనత్ కుమార్ల సంవాదం, మిగిలిన విషయాలు, పృథు చక్రవర్తి చరిత్ర, పురంజనోపాఖ్యానం గురించి తెలుసుకుందాం. పద్మాచంట గారు మీరు మాట్లాడండి.
శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ పృథు చక్రవర్తి పరమగతిని పొందడం గురించి చెప్పారు గురువు గారు. చెప్తూ ఏమన్నారు అంటే, కర్మలు అనేవి లోకం మెప్పు కోసం కాకుండా లోకేశ్వరుడి మెప్పు కోసం చేయాలి, అలా చేసినప్పుడు ఆయన పట్ల కపటం ఉండదు కాబట్టి నిష్కపటంగా చేస్తాం మనం కర్మ అని చెప్పి ఇక్కడ చెప్పి, అక్కడ అన్నమయ్య గురించి కూడా ప్రస్తావిస్తూ త్రికరణ శుద్ధిగా చేసిన పనులను లోకము మెచ్చును, దేవుడు మెచ్చును అని చెప్పారు. ఇక్కడ భక్తితో ధర్మబద్ధంగా కర్మ చేయమని ఇక్కడ పరమాత్మ కూడా గీతలో అదే చెప్పారని చెప్పి, పృథు చక్రవర్తి నీ కథలు భాగవతుల నోటి వెంట వినడానికి 10,000 చెవులు ఇవ్వవయ్యా అని, అక్కడ మళ్లీ చాగయ్య గురించి కూడా ప్రస్తావిస్తూ ఆయన 10,000 కళ్ళు కావాలి అన్నారు ఆయన చూడడానికి. అంటే ఇంద్రియాల ద్వారా పరమాత్మని చూస్తూ వింటూ అలా ఉండాలి, అదే బ్రతుకు పరమార్థం అని, భగవత్ కథ వినడమే అది ఇష్టంగా చేయాలి అని కూడా ఇక్కడ గురువు గారు చెప్పారు. చెప్తూ ఇక్కడ లీలాసుకుడు గురించి చెప్తూ, సంధ్యావందనం చెయ్యాలి కనుక చేస్తాను, నీ కథ మాత్రం ప్రీతిగా ఉంటాను అని చెప్పి, భగవత్ స్మృతియే మృతి లేని స్థితిని ఇస్తుంది, అలాంటి స్థితి అక్కడ నుండి అది మోక్షానికి తీసుకెళ్తుంది అని ఇక్కడ చెప్తూ, నారాయణుడు ఇక్కడ పృథు మహారాజు ప్రజల నుండి పన్నులు తీసుకోవడమే కాకుండా ప్రజల్ని ధర్మబద్ధంగా ఉండేటట్టు కూడా చూశాడు, ఆ బాధ్యత రాజుది అని ఇక్కడ చెప్తూ గురువు గారు వివరించారు. భగవంతుడిపై బుద్ధి పెట్టిన వాడికి పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది, కబ్డం లేకుండా ఎవరి వృత్తులు వాళ్ళు చేస్తూ విష్ణుణ్ణి ఆరాధించాలి. అలా చేశాడు పృథు చక్రవర్తి. అలా ఉండడం వల్ల ఏమైంది అంటే, దుర్మార్గుడైన వేణుడికి కూడా ఒక సత్పురుషుడు కులంలో పుట్టడం వల్ల మొత్తం వంశం తరించిపోయి వేణుడికి కూడా సద్గతి లభించింది అని వివరించారు గురువు గారు ఇక్కడ. తర్వాత పృథు చక్రవర్తి తన కర్తవ్యాలను అంతటిని విదితాసుడైన కొడుకుకి అప్పగించి ఆయన సనత్ కుమారుల వద్దకు వెళ్లి బ్రహ్మ విద్య గురించి వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరుగుతుంది. సంవాదం జరిగిన తర్వాత ఆయన తను అర్చించే విష్ణుకి ఆత్మ భిన్నం కాదు అనే స్థితిలో ఉండి ముక్తుడవుతాడు. ఇక్కడ గురువు గారు చెప్తూ ఈ పృథు చక్రవర్తి చరిత్ర వినడం వల్ల సనాతనమైన భారత భూమాత ఏదైతే ఉందో అది ఆ ధర్మంతో క్షేమంగా ఉండాలి అని ఇక్కడ ప్రార్థించారు. ఇక్కడ చెప్తూ విజితాసుడికి ఇంకో పేరు కూడా ఉంది, అంతరార్ధనుడు అని. అంతరార్ధనుడి భార్య నవస్వతి, వాళ్ల పుత్రుడు హవిద్దానుడు, అవిద్దానుడు పుత్రుడు బరిషదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు. తర్వాత వాళ్ళకి ఈ బరిషదుడికి ఇంకో పేరే ప్రాచీన భరి. ఈయనకి 10 మంది పుత్రులు ప్రజేతసులు పుట్టారు. ఈయన ఇక్కడ గురువు గారు ఇక్కడ చెప్తే ఏమన్నారంటే, ఈ ప్రాచీన భరి కర్మలు, ఇంకా కర్మ అంటే ఈయన యజ్ఞం చేయని స్థలం లేకుండా యజ్ఞాలు చేసేసాడు. ఇక్కడ కర్మ ఎలా చేయాలి అనే దానికి ఎవరికి వాళ్ళకే లిమిటేషన్ ఉండాలి. అంటే ధర్మబద్ధంగా కర్మ చేయాలి. తను కర్మ చేశాడు, అయిపోయింది. తర్వాత కొడుకులకి యజ్ఞయాగాదులు చేయడం నేర్పించి ఇంకా తను నిష్క్రమించాలి. కొంతమంది ఇంకా కర్మలంపటత్వంతో ఉంటారు, అది తప్పు, అలా ఉండకూడదు అని చెప్పి అంటే పట్టుకోవడం విడిచిపెట్టడం అన్నది కూడా తెలియాలి అన్నట్టు చెప్పారు ఇక్కడ గురువు గారు. తర్వాత ఈ ప్రాచీన భరికి అంటే జ్ఞానాన్ని ఎప్పుడు బోధించవలసి వచ్చిన ఆయన నారద మహర్షి వస్తారు కాబట్టి వచ్చి ఆయన పురంజన వృత్తాంతం గురించి చెప్తారు. చెప్పి భక్తి జ్ఞానం కాకుండా కర్మలంపట్లే ఉండడం ఎంతకాలము అని చెప్పి ఇక్కడ గృహ సంబంధాల గురించి వచ్చినప్పుడు ఈ గృహేషు కపటేషు అంటూ గృహంలో బంధాలన్నీ కూడా కపటాలు, ఈ బంధాలన్నీ కపటాలే. అంటే ఇక్కడ అందరూ కపటులు అని మళ్ళీ అనడం కాదు, నువ్వు కూడా ఇతరుల పట్ల అలాగే ఉంటావు, నువ్వు చేసేది కూడా కపటమే అని చెప్పి ఇక్కడ అందరూ అలాగే ఉంటారు. ఇక్కడ ఏమి కొత్త కథ ఏమి చూపించట్లేదు, ఇక్కడ మన సినిమానే మనకు చూపిస్తున్నారు అంతే. అంటే ఇక్కడ ఏం చెప్పారు సూక్ష్మంగా చెప్పాలి అంటే గురువు గారు, జీవుడు బుద్ధితో పడి శరీరంలో తిరగడమే ఈ పురంజన ఉపాఖ్యానము. పురంజనుడు అని ఒక రాజు ఉన్నాడు, అతడికి స్నేహితుడు పేరు అవిజ్ఞాతుడు. ఎందుకంటే ఆయన ఇలా ఉంటాడు అని ఎవ్వరికి తెలియదు అటువంటి వాడు. పురంజనుడికి ఏం బుద్ధి పుట్టిందో కాని అవిజ్ఞాతుడికి చెప్పకుండా ఇంద్రియాలను సుఖపెట్టాలని బయలుదేరతాడు. అలా వెళ్తూ ఉండగా హిమవత్ పర్వత ప్రాంతంలో దక్షిణ దిశగా ఒక నగరాన్ని చూశాడు. ఆ నగరంలో 9 ద్వారాలతో అద్భుతంగా ఒక పట్టణం ఉంది, కాని అందులో మనుషులు ఎవరూ లేరు. ఆ పట్టణం పొలిమేరలో ఉద్యానవనం చాలా మనోహరంగా ఉంది. అక్కడ ఒక స్త్రీ అందంగా ఉండి ఆమెను 10 మంది సేవకులు సేవిస్తూ ఉన్నారు. ఆ 10 మందికి 100 మంది సేవకులు సేవకులు ఉన్నారు. వీరందరూ ఆ మహారాణిని 5 పడగల గల మహాసర్పంతో ఉన్న ఆమెని సేవించుకుంటూ ఉన్నారు. పురంజనుడు సౌందర్యంగా ఉన్న మహారాణిని చూసి, నువ్వెవరు, ఈ భటులెవరు, మీ నాయకుడు ఎవరు అని అడిగితే అక్కడ ఆవిడ చెప్తుంది, నేనెవరో తెలీదు, వీళ్ళెవరో కూడా నాకు తెలీదు, కానీ ఈ పురుషులు స్త్రీలు నా చెలికత్తెలు, ఈ సర్పం నగరాన్ని మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అని చెప్పి ఆ మహారాణి పురంజుడిని ఏమన్నా అడుగుతుంది అంటే, నన్ను వివాహం చేసుకో, నా సేవకులు ఈ పురాన్ని కలిసి అనుభవిద్దాం. అప్పుడు పురంజనుడు కూడా మహారాణిని చేపట్టి సంతానం పొంది ఆ రాజ్యంలో స్థిరపడిపోతాడు. ఇక్కడ అంటే సూక్ష్మంగా చెప్పాలి అంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో వివిధ ఇంద్రియ వృత్తులతో జీవి అనుభవించే సుఖ భోగాలు, తర్వాత ఆ మోహంలో పడిపోవడం, దీని గురించి అంతా గురువు గారు ఇక్కడ వివరించారు. వివరించిన తర్వాత అంటే భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, ఇలా ముందే చెప్పారుగా లంపటత్వంలో పడిపోతే కనుక అజ్ఞానంలో ఉన్నంత కాలం తెలీదు. ఎవరో ఒకరు వెళ్ళిపోయిన తర్వాత లేదు బుద్ధికి ఒక సద్గురువు లభించడం వల్ల అప్పుడు మనం శరీరం కాదు అనే స్పృహ వచ్చినప్పుడు భగవంతుడి వైపు చిత్తం మళ్ళుతుంది. ఇది నా కథే అన్నది ప్రాచీన భరి చివరికి గ్రహిస్తాడు. ఇది అందరి కథ కూడా. కాబట్టి ఇక్కడ సూక్ష్మంగా ఇందులో గురువు గారు ఏం చెప్పారు అంటే, కర్మ కర్మాన్ని లంపటత్వంగా కాకుండా మోక్షం వైపు వెళ్ళాలి. ఇదే కదా భాగవతం అంతా కూడా చెప్తూ ఉంటుంది. భక్తి జ్ఞానాలతో ఈశ్వరుని చేరుకోవాలి అన్నదే ఈ కథ సారాంశం కింద గురువు గారు చెప్పారు. సర్వం శ్రీకృష్ణ చరణ అరవింద అర్పణమస్తు.
పద్మాచింత గారు చాలా వివరంగా చెప్పారండి. పృథు చక్రవర్తి మహానుభావుడు, పరమ భాగవతుడు. పృథుడు భూమిని కామధేను వలె అన్ని వస్తువులు పిదుకున్నట్లు నియమించి భూమిని సమస్తలం చేయడం, ఎన్నో యజ్ఞాలు చేసిన పృథువుకు హరి ప్రత్యక్షం కావటం, ఆధ్యాత్మ ప్రబోధం, పృథుడి పౌత్రుడైన ప్రాచీన బర్హి యొక్క రాజ్యము, అతని యజ్ఞాలు లెక్కకు మిక్కిలి కావడంతో నారదుడు మాన్పదల్చడం, పురంజన కథను ఆధ్యాత్మ ప్రపంచంగా తెలియచెప్పడం విన్నాము. తర్వాత ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ పృథు చక్రవర్తిది చరిత్ర పురంజనోపాఖ్యానం కల్పిత కథ. దీన్నే గురువు గారు అలిగొరి, అదే పరోక్ష కథనంగా చెప్పారు. పురంజనోపాఖ్యానం గురించి, పృథు చక్రవర్తి చరిత్ర తెలుసుకున్నాం. అభిజ్ఞాతుడైన పరమాత్మ గురించి వివరించారు. అసలైన బంధం ఏమిటో తెలుసుకుని స్వస్వరూప తెలుసుకోవడం పురంజనోపాఖ్యానంలో తెలుసుకున్నాం. పృథు చక్రవర్తిది ఒక చరిత్ర, పురంజనోపాఖ్యానం ఒక కల్పిత కథ. ఆల్రెడీ మెన్షన్ చేశానండి. భక్తిని అంటిపెట్టుకుంటే సాంగత్యం వల్ల భగవంతుడు తనకి తానే వచ్చి స్వస్వరూపం చెప్పారు. వ్యాసుడు చేసిన కథా ప్రక్రియ అద్భుతం. ప్రచేతనుల వృత్తాంతం గురించి తెలుసుకుందాము. దక్షిణి జననం, ప్రియవ్రతుని చరిత్ర, వృషభదేవుని గురించి విందాము. తర్వాత వక్త ధర్మేంద్ర గారు, ఈయన మురళీకి మొదటిగా చెప్తున్న స్పీకరు. వెల్కమ్ అండి ధర్మేంద్ర గారు, మీరు మాట్లాడండి.
భక్తి ఉన్నప్పుడు భగవంతుడు తనంత తానే వచ్చి అనుగ్రహిస్తాడు అనడానికి పురంజనోపాఖ్యానమే నిదర్శనం. అసలు బంధువు ఎవరు అని గుర్తించడం అనేది పురంజనోపాఖ్యానం యొక్క ప్రధానమైన అంశం. అటు తర్వాత ప్రాచీన బర్హి నారద మునీంద్రుల వల్ల ఆత్మజ్ఞానోపదేశం పొంది రుణత్రయ విమోచనం పొందడానికి పూనుకొని కరించాడు. ప్రాచీన బర్హి యొక్క సంతానం 10 మంది. వారిని ప్రచేతసులు అంటారు. రుద్రుని అనుగ్రహంతో తపస్సును ఆచరించారు. అందుకు విష్ణువు ప్రత్యక్షమై, మీరు ప్రవృత్తి మార్గంలో ఉంటూ ధర్మము ద్వారా నన్ను కొలుచుకోవాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు వనదేవతల సంకల్ప మాత్రం చేత మారిష అనే ఒక దివ్య సంతానం ఉద్భవించింది. ఆమె వెంటనే కన్యారూపం ధరించింది. అటువంటి ఆమెను చేపట్టమని తపస్సు చేత పవిత్రులైన ప్రచేతసులను ఆజ్ఞాపించాడు నారాయణుడు. మారిష ద్వారా కలిగిన సంతానం దక్షుడు. ఈ దక్షుడు చాక్షుషు మన్వంతరానికి చెందినవాడు. స్వయంభవ మనువుకు చెందిన దక్షుడు బ్రహ్మ మనస్సు నుండి పుట్టినవాడు. సతీదేవి తండ్రి. అతడు అహంకారంతో శివుని పరమేశ్వరత్వాన్ని గ్రహించలేక సాధారణ దేవతగా భావించి అవమానించాడు. ఆ దోషం వల్ల ఆ దక్షుడు మాతృగర్భం ప్రవేశించి జఠర వేదన అనుభవించాల్సి వచ్చింది. చాక్షుష మన్వంతరానికి చెందిన దక్షుడు ద్వారా మళ్లీ ప్రజాసృష్టి కొనసాగింపబడింది. ఉత్తానపాదుడి సోదరుడు ప్రియవ్రతుడు. ప్రియవ్రతుణ్ణి భాగవత అంటే భగవత్ రసికుడు, ఆత్మారామ అంటే జ్ఞాని అని వర్ణించారు గురుగారు. బ్రహ్మవేత్తల్లో అగ్రగామి, రాజ్యపాలనలో ఆసక్తి లేదు. అలా నివృత్తిలో ఉంటూ నిర్లేపుడై ఉన్న ప్రియవ్రతుడి దగ్గర బ్రహ్మదేవుడు వచ్చి ఆత్మయందు నిష్ఠుడవై తన ధర్మాన్ని స్వీకరించమని ఆజ్ఞాపించాడు. బ్రహ్మ ఆజ్ఞానుసారం సింహాసనం అధిష్ఠించాడు. ప్రియవ్రతుడు విశ్వకర్మ ప్రజాపతి యొక్క కుమార్తె అయిన బర్హిష్మతిని వివాహమాడాడు. వీరికి 10 మంది సంతానం. వారు అగ్నిధ్రుడు, ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, కృతపుష్టుడు, శబనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి. వీరిలో పెద్దవాడైన అగ్నిధ్రుడును చక్రవర్తిగా నియమించి ప్రియవ్రతుడు నివృత్తి మార్గం స్వీకరించాడు. ప్రియవ్రతుడి మరి యొక్క పత్నికి 3 సంతానం. వారు ఉత్తముడు, తామసుడు, రైవతుడు. వీరు 3 3 మన్వంతరాలకు అధిపతులయ్యారు. ప్రియవ్రతుడి కుమార్తె ఊర్జస్వతిని శుక్రాచార్యునికిచ్చి వివాహం చేశాడు. వారితనే దేవయాని. ప్రియవ్రతుడు సూర్య భగవాను ఉపాసించి భూమిని 7 ద్వీపాలుగా విభజన చేశాడు. అందులో ప్రధానమైన జంబూద్వీపానికి అగ్నిధ్రుడిని రాజుగా నియమించాడు. అగ్నిధ్రుడు తపస్సుకు మెచ్చి వచ్చిన అప్సరస అయిన పూర్వచిత్తిని వివాహమాడాడు. వారికి 9 మంది సంతానం. వారు నాభి, కింపురుష, హరివృత, ఇలావృత, హిరణ్మయ, రమ్యక, కురు, భద్రాశ్వ, కేతుమల. వీరి పేర్లను వర్షములుగా విభజన చేశాడు. అగ్నిధ్రుడు ధర్మబద్ధమైన భోగలాలసుడు. పుత్రులకు రాజ్యం అప్పగించి అప్సర లోకానికి వెళ్లి కర్మభోగాలను అనుభవించసాగాడు. పెద్దవాడైన నాభి యొక్క పత్ని మేరుదేవి. వారికి సంతానం కోసం అనేక మంది ఋత్విజులతో యజ్ఞం చేయగా స్వయం నారాయణుడు ప్రత్యక్షమవగా ఋత్విజుల స్వామితో నీకు సమానమైన సంతానమును రాజుగారికి ప్రసాదించమని కోరగా మందహించి, నాకు సమానమైన వారు ఎవరూ లేరు, మాట ఇచ్చాను కాబట్టి తన సంస్థనే నంబికి నంబిరాజు కలుగుగా కాని ప్రసాదించాడు. అతడే వృషభదేవుడు. వృషభదేవుడు మహాయోగి. తన భూమిని కర్మభూమిగా మలిచి జ్ఞానంతో నింపాడు. వృషభదేవుడు ఇంద్రుని కుమార్తె అయిన జయంతిని వివాహమాడాడు. వారికి 100 మందికి పైగా సంతానం. వారిలో 9 మంది కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ధ్రుమిలుడు, చమసుడు, తారభాజనుడు. వీరందరూ యోగీంద్రుడు. వారి ప్రస్తావన మళ్ళీ ఏకాదశ స్కందంలో వస్తుందని గురువు గారు గుర్తు చేశారు. ప్రధానమైన ఈ వర్షంలో జ్యేష్ఠపుత్రుడైన భరతుడిని పాలకుడిగా చేశాడు. భరతుడి పాలన తర్వాత ఆ వర్షం భరత వర్షం అని పేరు పొందింది. భరత అంటే అనే పదానికి వేదంలో అగ్నిహోత్రుడు, పరమేశ్వరుడు అని అర్థం. వృషభదేవుడు వారి సంతానానికి యావదార్థ పరిగ్రహ అంటే చిత్తశుద్ధి కోసమై చేయవలసిన కర్మలను ఆచరించాలి అని బోధించి రాజ్యం వారి కుమారులకు అప్పగించి ఆ మహాత్ముడు క్రమంగా అవధూత అయ్యాడు. ఈ భరతుడు మహాత్ముడు ధర్మబద్ధమైన పాలకుడు, గొప్ప కర్మయోగి. యజ్ఞం చేసేటప్పుడు పరమాత్మ భావనతో దేవతలను ఆరాధించేవాడు. అపూర్వమైన ఫలాన్ని పరబ్రహ్మ అయిన యజ్ఞపురుషుని యందు సమర్పించేవాడు. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞాన్ని పరమాత్మగా గ్రహించి చేసేవాడు. ఈ శీర్షికలో గురువు గారు ఉల్లేఖించిన రచయితల పేర్లు పిఎన్ ఓక్ మరియు శ్రీ నందనందన దాస అని పేరు మార్చుకున్న శ్రీపన్న గారు రాసిన పుస్తకం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తి.
ధర్మేంద్ర గారు చాలా చక్కగా వివరించారండి. భరతుడు అన్న పదం భగవద్వాచకం భూతలం భరతవర్షం అనే పేరుతో ప్రశస్తి వహించింది. ధ్రువుని వంశ పారంపర్యంలో కొందరు ప్రవృత్తి మార్గంలో క్రమక్రమంగా ముక్తి పొందారు. కొందరు ఉత్కలుడు, కర్దముడు నివృత్తి మార్గంలో ముక్తి పొందారు. ప్రియవ్రతుడు ద్వీప విభజన, అగ్నివ్రతుడు వర్ష విభజన చేశారు. రాజైన వృషభుడు కొడుకు భరతుడు. ఈ భరతుడు అన్ని సంపదలు తృణప్రాయంగా విడిచి ఇంటి నుండి నిష్క్రమించారు. ఆ కథ విందామా మరి. ఆయన ఇంటి నుండి బయలుదేరి పులహాశ్రమానికి వెళ్లి అక్కడ వానప్రస్థంలో ఉన్నారు. భరతుడైన మహాబుద్భావుడు కథ శ్రీనివాస్ యనమేంద్ర గారు మనకు వివరిస్తారు. శ్రీనివాస్ గారు చెప్పండి.
నమస్కారం అండి అందరికి. ధర్మేంద్ర గారు ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. భరతోపాఖ్యానము 2వ పార్ట్ అండి ఇది. పరదేవతాయం భగవతి అనగా ఆ భగవతి వాసుదేవుడే. ఇది ఇలా చేయడమే ఆత్మ నైపుణ్య మృదుత కషాయ. నైపుణ్యం అనగా కర్మ అంటుకోకుండా చేయడం మరియు ఆ కర్మను భగవానికి అర్పించడం. ఈ రెండు విడిచిపెట్టి కర్మ చేస్తే అదే కర్మయోగం మరియు కర్మాచరణం. కర్మ చేసిన వారికి పుణ్యగతులు లభిస్తాయి. కర్మయోగులు మాత్రం జ్ఞానాన్ని పొందుతున్నారు. కర్మయోగి అంటే అహంకారాన్ని, ఫలాపేక్షను విడిచిపెట్టడం. ఆత్మ నైపుణ్యాన్ని భగవద్గీతలో యోగ కర్మసు కౌశలం అన్నారు. ఆత్మ నైపుణ్యంతో కనుక కర్మం చేయగలిగితే చిత్తశుద్ధి లభిస్తుంది. దీనివల్ల మనోమాలిన్యాన్ని కలిగి వేయబడతాయి. భరతుడు ఆత్మ నైపుణ్యంతో యజ్ఞభోక్తులైన దేవతలను నారాయణ అవయవములుగా భావన చేశాడు. బ్రహ్మభావనతో యజ్ఞం చేసిన కారణంగా ఆ కర్మ భరతుడికి చిత్తశుద్ధిని ప్రసాదించింది. దీనినే చిత్తస్య శుద్ధయే కర్మ అంటారు. ఇలా కర్మ చేయడం వలన భరతుడిలో రజో తమో గుణాలు పోయి విశుద్ధ సత్వం మిగిలింది. ఆయన హృదయంలో మహాదేవుడైనటువంటి వాసుదేవుని యందు మనసు నిలిచిపోయింది. ఆ కనిపిస్తున్న వాసుదేవుడుగా ఉన్నాడంటే శంఖ చక్ర గదా కౌస్తుభంతో మెరిచిపోతున్నాడు. ఇలాంటి హృదయం భగవంతుడికి కర్మలను అర్పించిన వాడికే వస్తుందని గురుగారు సెలవిచ్చాడు. ఆ మహానుభావుడు ఇటువంటి విశుద్ధ భక్తితో రాజ్యపాలన చేసి తండ్రి తాతల నుండి వచ్చిన రాజ్య వైభవాన్ని తన పిల్లలకు అప్పగించి అన్ని సంపదలకు నిలయమైన ఇంటి నుంచి నిష్క్రమించాడు. అంటే అన్ని భోగాలను తృణప్రాయంగా వదిలి పులహాశ్రమానికి వెళ్లాడు. ఇక్కడి నుండి భరతుడి కథ మరొక మలుపు తిరుగుతుంది. పులహాశ్రమం చక్రనదీ తీరమున్నది. చక్రనది అనగా గండకీ నది, నేపాల్లో ఉన్నది. అక్కడ విష్ణువు సాలగ్రామ రూపుడై ఉంటాడు. ఎన్నో జన్మల పుణ్యం విశేషం ఉంటేనే అక్కడికి వెళ్లాలని బుద్ధి పుడుతుంది. పవిత్ర క్షేత్రాలకు వెళ్లడం మన చిత్తశుద్ధికి భగవద్ అనుభూతికి హేతు అని గురుగారు చెప్పారు. ఆ పులహాశ్రమంలో కేవలం భగవత్ సాధనాపరమైన వ్రతములు మాత్రమే ఆచరిస్తున్నాడు. అంటే వానప్రస్థం లాగా, అంటే కేవలం చర్మాంబరమును ధరించి ముక్కుడులో స్నానాదులు చేస్తూ అర్చనలు ధ్యానాదులు చేసుకుంటూ సూర్యమండలంలో పరమాత్మను ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే మనం ఏ దేవతను ఆరాధించినా సూర్యారాధన అత్యంత ముఖ్యమని గురుగారు చెప్పారు. ఆ సూర్యమండలాన్ని చూస్తూ భరతుడు ఈ స్తుతి చేశాడు. పరోరథ సవితుర్జాత వేదో దేవస్య భర్గో మన సేదంచ జాన సురేత సాధ పునరాదిత్య సృష్టి హంసం రుద్రాణం వృషదంగిరామిమహ. ఇది చాలా అత్యద్భుతమైన శ్లోకం. దీని భావం ఏమిటంటే సృష్టి స్థితి లయకారకుడైన ఏ పరమాత్మ ఉన్నాడో ఆయన కేవలం తన ఇచ్ఛతో ఈ జగత్తునంతటినీ స్పృజించి తాను అందులో ప్రవేశించి ఈ ఇంద్రియాది వృత్తిలే తనవి అనుకుని భ్రమిస్తూ అనుభవిస్తున్న జీవుడిని సాక్షిరూపంగా గమనిస్తున్న వాడై ఆ జీవులకు వారి వారి కర్మలను అనుసరించి ఇంద్రియాలను ప్రేరేపిస్తూ ఎవడున్నాడో ఆ పరమాత్మకు నమస్కారం. ఇదే భగవంతుడంటే ఇదే బ్రహ్మభావన కూడా. ఇంతలో భరతుడికి ఒక లేడీ ఆర్తనాదం వినపడింది. దాని వెంబడి సింహగర్జన కూడా వినిపించింది. ఆ లేడీ ఒక లేడీ పిల్లకి జన్మనిచ్చి ప్రాణాలు వదిలిపోయింది. ఆ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం క్షత్రియ ధర్మం, మన ధర్మం కూడా. కావున భరతుడు ఆ లేడి పిల్లను అతి జాగ్రత్తగా పెంచసాగాడు. దాని లాలన పోషణ పాలనలో ఆయనకు ఉపాసన సమయాన్ని కూడా క్రమంగా తగ్గించసాగాడు. ఇంత రాజ్యం ముదిరి గండకీ నది తీరానికి వచ్చిన భరతుడికి ఆ లేడి పిల్లల మోహం ఎక్కువైంది. క్రమంగా తన తపస్సు అంతా దానిని దీవించడానికి వెచ్చించాడు. ఇలా క్రమంగా ఆయన అవసాన దశకు వచ్చేసరికి సూర్యాస్తమయానికి ఆ లేడి పిల్ల రాకపోయితే విలపించసాగాడు. ఇంతవరకు సూర్యమండలంలో ఆ పరమాత్మను ధ్యానించేవాడు ఇప్పుడు ఆ సూర్యుడిని ఆ లేడీని వెతికి పెట్టమని వేడుకుంటున్నాడు. ఆఖరికి చంద్రోదయం చూసి ఆయనలోని మొత్తను చూసి ఈ అందమైన లేడీ ఆ చంద్రునిలోకి వెళ్లిపోయిందా అని అనుకుంటున్నాడట. చివరికి ఈ భూమి ఎంత పుణ్యం చేసుకుందో ఆ లేడీ పాదాలు ఇక్కడ పడ్డాయని అన్నట్ట ఆ లేడి మీద ప్రీతి చేత. నిజంగా ఎక్కడైతే కృష్ణ జింక తిరుగుతుందో అది పవిత్ర ప్రదేశం అంటారు మహర్షులు తపస్సు చేసుకోవడానికి. భగవాన్ని సూర్యమండలంలో దర్శించి పరతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న భరతునికి అవసాన కాలంలో ఎటువంటి ఆలోచనలు బయలుదేరాయో ఆ లేడి మీద ప్రీతి చేత. ఇదే ముగింపు జీవితానికి. ఇక్కడ రహస్యం ఏమిటంటే ఇంతటి మహానుభావుడికి ప్రారంభ కర్మ లేడి పిల్ల రూపంలో వచ్చి ఆయన యోగాభ్యాసం నుంచి విఘ్నం కలిగించింది. అంటే నీ అంతటి నువ్వు ఎంత నియంత్రించుకున్నా ఇదివరకటి ప్రారంభం ఏదో ఒక రూపంలో రాక తప్పదు. అంటే ఇది భరతుడి యొక్క ఈ జన్మ యొక్క మోహమో సంస్కార దోషమో కాదు, ప్రారంభం యొక్క ప్రభావం. ఇది భరతుడిని మూడు జన్మల ప్రారంభం. ప్రారంభం క్షయం కానిదే జీవన్ముక్తి రాదు. ఈ లోపల ఎలుక కలుగులోనికి పాము వచ్చినట్లు భరతునికి మృత్యు వచ్చింది. తన అవసాన కాలంలో లేడీ ధ్యాసుతో ప్రాణాలు విడిచిన భరతునికి లేడీ జన్మే వచ్చింది. కానీ అతనికి పూర్వజన్మలో చేసిన భగవదారాధన అనుస్మృతి ఉన్నది. దీనివల్ల తన పూర్వజన్మలో ఏమిటో ఈ జన్మలో ఏమిటో వివక్షత తెలుస్తున్నది. దానివల్ల దేహాభిమానం నుండి బయటపడడానికి అవకాశం ఉన్నది. చివరిదాకా వెళ్లి ఇంకా క్షణంలో పరమాత్మలో చేరిపోతానగా దిగజారిపోయిన భరతుడు ఈ జన్మలో జాగ్రత్త పడ్డాట. అందువల్ల ఇతర లేళ్లతో కలిసి తిరిగివాడుగా తిరగకుండా ఏకాంతాన్ని ఆశ్రయించాట. అది కూడా తాను పుట్టిన కాలంజీర క్షేత్రం విడిచిపెట్టి ఇది వరకు తాను ఎక్కడ ఉన్నాడో ఆ పులహాశ్రమానికి చేరుకుని ఆ లేడి శరీరంతోనే వెళ్లి గండకీ నదిలో వెళ్లి మునిగి వస్తుండేవాట. ఈ మృగ శరీరం ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తూ ఆ సమయం రాగానే వెళ్లి గండకీ నదిలో శరీరం వదిలిపెట్టాట. ఇప్పుడు ఇది వరకటి ఉపాసనా బలం చేత మరియు లేడి జన్మలో కూడా జాగ్రత్తగా మసులుకోవడం చేత పుట్టుకతోనే జీవన్ముక్తుడయ్యాడు. ఈ జన్మలో ప్రారంభం చేత దేహంలో ఉన్నాడు. తన శరీరావస్థను చూస్తూ కూడా సాక్షిగా ఉండడమే జీవన్ముక్తావస్థ. ఈసారి భరతుడు అంగరవంశానికి చెందిన ఒక విప్రోత్తుమునికి జన్మించాడు. భరతుని పూర్వజన్మ ఉపాసనకి భంగం కలిగింది కాబట్టి పరమాత్మ మనుషుడి జన్మలో కొనసాగించాడు. ఆ కర్మకి ఆ జ్ఞానం ఎప్పుడు ఇవ్వాలో నేను చూసుకుంటానని పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు భరతుడు జీవన్ముక్తుడు కనుక జడుడిలా వ్యవహరిస్తున్నాడు. కానీ ఆయన మట్టి లోపల మాణిక్యంలా ఉన్నవాడు. తల్లి తండ్రి కాలం చేశాక అన్నదమ్ములు కూడా అంటే పెద్ద తల్లి పిల్లలు భరతుడిని అవసరాలకు పనులకు వాడుకుని సరైన ఆహారం కూడా ఇచ్చేవారు కాదట. అయినా భరతునికి తేడా తెలియదు. ఒకనాడు ఒక గట్టి మీద కూర్చుని ఉండగా బోయేవాళ్లు బలి కోసం ఆయన తీసుకుని వెళ్లి స్నానం చేయించి కత్తి వేటు వేయబోయే లోపల ఒక మహాగర్జన చేస్తూ భద్రకాళి బయటకు వచ్చి వాళ్ళు తెచ్చిన కత్తితో వాళ్ళందరినీ నరికి నెత్తురు త్రాగుతూ వచ్చి ఈ విప్రునికి నమస్కారం చేసి కట్లు విప్పి వెళ్లిపోయిందట. దీన్ని బట్టి బ్రహ్మవేత్తను దేవతలు సహితం నమస్కరిస్తారు. బ్రహ్మజ్ఞానం దేవతలకు కూడా లభ్యం కాదు. జీవన్ముక్తుడికి ఈశ్వరుడికి భేదం లేదు. ఆయనకు ప్రారంభవశాత్తు దేహమున్న ఆయనకు ఆయన మీద భావం లేదు. ఒకసారి రహోగణుడు చక్రవర్తి పల్లకీని మోయడానికి బోయిలు తగ్గక భటులు ఈయన్ను తీసుకుని వెళ్లారు. ఈయన మెల్లిగా నడవడంతో మహారాజు ప్రశ్నకి ఈయన జవాబీయను చూసి ఆ చక్రవర్తి ఈయన బ్రహ్మవేత్తని గుర్తించి ఈయన పాదాల మీద పడ్డారు. ఈయనకు ఈ జన్మలో నామం ఇవ్వలేదు బ్రహ్మవేత్త కనుక. బ్రహ్మవేత్తకు నామరూపాలతో పనేమిటి? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
శ్రీనివాస్ యనమేంద్ర గారు అద్భుతంగా చెప్పారండి భరతుడి గురించి. ఒక్క నిమిషం, జ్ఞాన అవతారాల్లో ఒకటైన కపిలోపాఖ్యానం, కపిలగీతి విన్నాము, ధ్రువ చరిత్ర, క్రియాయోగం విన్నాము, ధ్రువుని వంశవృక్షం, పురు చక్రవర్తి చరిత్ర, పురంజనోపాఖ్యానం తెలుసుకున్నాము. స్వయంభూ మనువునకు నుండి పవిత్రమైన చక్రవర్తులు, యోగులు గురించి తెలుసుకున్నాము. రాజఋషులు ఎటువంటి పరిపాలన పాలించారు, వారి విధానాలు దేశానికి ఎటువంటి సౌభాగ్యం ఇచ్చారో తెలుసుకున్నాము. భరతుని కథనం జరుగుతుంది, అది నెక్స్ట్ మురళి కంటిన్యూ అవుతుంది. భరతుడు అంటే బ్రహ్మవేత్త, జీవన్ముక్తుడు. ఆయన పాలన వల్ల భరతవర్షంగా మన భారతదేశం ప్రశస్తి పొందింది. స్వస్తి. విద్యా గారు మీరు మాట్లాడండి. హలో విజయ గారు.
నమస్కారం అండి రాజేష్ గారు, ధన్యవాదాలు. అద్భుతంగా అందరూ మాట్లాడారు. ప్రతి వాళ్ళు ఒక్కొక్క కొత్త కోణం తీసుకొచ్చారు. ఈ 12 మంది మురళీ స్పీకర్స్